ఈరోజు మనం అందరం బల్లిపాడు గ్రామం ఇచ్చేసాం. పూర్వం సుమారు 10 సంవత్సరాల పూర్వం ఒకరి ఆధ్వర్యంలో బల్లిపాడులో చిన్న సభ ఏర్పాటు చేయడం జరిగింది. బల్లిపాడు గురించి రాగానే మాకు ముగ్గురు గుర్తుకొస్తారు, నారాయణ భూపతిరాజు, నారాయణరాజు గారు, అప్పలరాజు గారు, మణ్యం రాజు గారు. నేను 1965 ఆ ప్రాంతంలో పంచాయతీ బోర్డులో ఉండేవాడిని. అంటే ఆ రకంగా మేము ఎక్కువ పాలకుల సమితి ఆఫీస్కి వస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు బల్లిపాడులో భూపతిరాజు నారాయణరాజు గారు ప్రెసిడెంట్ గారు. ఆ రకంగా ఎప్పుడైనా సమితి ఆఫీసులో కలుసుకోవటం. అప్పుడు ఆగడి తిరుపతిరాజు గారు సమితి ప్రెసిడెంట్. ఆ రకంగా నారాయణరాజు గారి పరిచయం, తర్వాత అప్పలరాజు గారు కూడా పరిచయం ఉంది. ఎక్కువ పరిచయం మణ్యంరాజు గారితో. అందులో చివరి రోజుల్లో ఇది పూర్వం కమ్యూనిస్ట్ గ్రామే అనుకుంటాను, జిన్నూరు లాగా. ఇక్కడ కూడా మరీ పూర్వం జిన్నూరులో ఎవరైనా బొట్లు పెట్టుకుంటే బొట్లు వాళ్ళని ఊరాయి, ఎవడైనా సత్యాన్ని రసం చేసుకుంటే ఆక్షేపించేవారు. జిన్నూరు పరిస్థితి ఏంటంటే పూర్వం ఎవడైనా మా అల్లూరు సత్యనారాయణ సత్యాన్ని రసం చేసుకుంటే ఊళ్ళో కమ్యూనిస్టులు ఆక్షేపించేవారు. అంటే ఇప్పుడు దేవుడు లేడని వాళ్ళు ఉద్దేశం ఇండియా పాలసీ అంతా. అలా కమ్యూనిస్ట్ పాలసీ దేవుడు లేడని. అయితే ఇప్పుడు ఆ శ్రోదర్ని వదులుకున్నారు, తెలివితేటలుగా తప్పుకున్నారు. అందులోంచి తెలివితేటలుగా ఎందుకు తప్పుకున్నారంటే దేవుడు లేడు, దేవుడు లేడని ఈ ప్రచారం చేయడం వాళ్ళకి ఓట్లు తగ్గిపోతున్నాయి. భక్తులు ఎవరు ఓట్లు వేయటలేదు, వాళ్ళకి కలిసి వచ్చేది లేదు. దేవుడు లేడని చెప్పడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చేది ఏంటి? అలాగే దేవుడి గురించి ఏమైనా తెలుసు అంటే తెలియదు. అలా దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి, దేవుడు లేడని చెప్పేవాడికి ఇద్దరికి ఏం తెలియదు అసలు. దేవుడు ఉన్నాడని ఆవిడ చెప్తే ఆడికి ఏం తెలియదు, దేవుడు లేడని చెప్తే ఆడికి ఏం తెలియదు, ఇద్దరికేం తెలియదు. ఊరికే నోటి మాటలు ఎందుకు ఖాళీ మాటలు? మణిరాజు గారు మాట నాకు 62లో మాట జ్ఞాపకం వస్తుంది. ఇండోచైనా వార్ అయింది 62లో. అప్పుడు నా వంతు నేను కృషి చేశాను డిఫెన్స్ ఫండ్ వసూలు చేయటానికి. అప్పుడు మణ్యంరాజు గారు మాట అన్నారు, చైనాదే పొరపాటును, చైనా చాలా పొరపాటును, కానీ మా జిన్నూరు కమ్యూనిస్టుల మట్టుకి పైకి ఏమని వారు, పైకి ఏమో అనివారు కాదు, అసలు లోపల చైనాదే కరెక్ట్ అని వాళ్ళ ఉద్దేశం. పైకి మట్టుకి ఏమో అనివారు కాదు, అంటే పైకి అంటే వ్యతిరేకత వస్తుంది ప్రజల్లోనూ. ఇప్పుడు కూడా చైనా మనకి చైనాకి సరిహద్దుల్లో చాలా పేచీలు ఉన్నాయి. ఎప్పుడూ వాళ్ళు చైనాని ఇంతవరకు ఖండించలేదు. అంటే వాళ్ళకి ఏదో వాళ్ళ సిద్ధాంతం ఏదో ఉంది, ఆ విషయాలు మనకు అనవసరం. ఇప్పుడు ఈ స్లోగన్ వదిలేశారు, దేవుడు లేడనే మాట వదిలేశారు. అది ఆ విషయం ప్రస్తావించాలి, అది పూర్వం ఉండేది. అది బొట్లోళ్ళు బొట్లోళ్ళు అన్నవారు, ఎవరైనా మీరు ముఖాన్ని ఎవరైనా బొట్టు పెట్టుకున్నారనుకోండి, ఇక బొట్లోళ్ళు వస్తున్నారే బొట్లోళ్ళు వస్తున్నారన్నవారు. అదొక తర్వాత ఏదో ఇప్పుడు అది ఏమి లేదురండి, ఇప్పుడు జిన్నూరులో అది ఏమి లేదు. అయినా వాళ్ళు వెనకాల జనం లేరు, ఇప్పుడు జనం ఎక్కడ ఉన్నారో జనం లేరు. వాళ్ళు వెళ్తే కాంగ్రెస్ తరపున లేకపోతే తెలుగుదేశం తరపున ఇంకో పార్టీ తరపున తిరగవలసిందే, కానీ స్వతంత్రంగా వాళ్ళకి శక్తి లేదు, అది దేశంలోనూ లేదు. ఏదో రెండు రాష్ట్రాలనే బెంగాల్ కేరళనే అది వాళ్ళు ఓడిపోతారు వచ్చే ఎలక్షన్లో. ఇప్పుడు రాజకీయం గురించి నేను చెప్పలేదు. ఆ మణ్యంరాజు గారు అదే దేవుడు లేడు, దేవుడు లేడు అంటం వల్ల స్లోగన్ తెలియజేటట్లుగా వదులుకున్నారు వాళ్ళు. వాళ్ళ పార్టీ సిద్ధాంతం లేదు, వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయం చెప్పటం లేదు మీకు నేను, వాళ్ళ సిద్ధాంతాలు ఇవాళ ఉన్నాయి. మణ్యంరాజు గారు 62 అన్నమాట చైనాది పొరపాటు అని నా దగ్గర డైరెక్ట్గా అన్నారు. ఇంకా చివరి రోజుల్లో జిన్నూరు ఎక్కువగా వచ్చారు మణ్యంరాజు గారు. ఈ వేదాలు తెప్పించి వేదాలు తెలుగులో అనువాదం చేశారు ఈ మధ్యనే. ఆ పుస్తకాలు ఆయన ఆ పోస్టులో పైన తెప్పించి నాకు చూపించడానికి తెచ్చారు వేదాలు. ఆయన ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మీద అభిమానం ఉన్నా వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి అభిమానం ఉన్నా దేవుడు లేడనే స్లోగన్ వదిలేశారు. పైగా వేదాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలని చివరి రోజుల్లో మాన్యవరాజు గారు అనేవారు. అంచేది ఆ రకంగా మాకు ఇక్కడ నన్ను తీసుకొచ్చి ఏదైనా మీటింగ్లు పెట్టించాలనే ఉద్దేశం కూడా ఆయనకు ఉండేది. ఎవరికి మాన్యవరాజు గారికి లాస్ట్ డేస్లో ఉండేది, ఆయన చనిపోయే ముందు. కానీ ఇంకా జీవించే రోజులు ఉన్నాయి, అకాలంగా ఆయన మరణించారు. ఇంకా జీవించే రోజులు ఉన్నాయి మాన్యవరాజు గారికి. అయినా కమ్యూనిస్ట్ పార్టీలో చాలా కాలం బాగా పనిచేస్తున్నారు, జిల్లా సెక్రటరీ కింద, రాష్ట్ర కమిటీలో మెంబర్ కింద అలా పనిచేస్తున్నారు, యాక్టివ్ మ్యాన్. అయితే మాకు ఈవులకు సంబంధించినంత వరకు పరిచయం ఏంటంటే వాళ్ళ ముగ్గురు, అప్పలరాజు గారు, నారాయణరాజు గారు, మాన్యవరాజు గారు. సరే ఈ మధ్యకాలంలో సీన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇక్కడికి అందరూ భక్తులు వచ్చేసారు బలిపాళ్ళు. నేను ఊహించలేదు అది ఎప్పుడు ఇంతమంది భక్తులు బలిపాళ్ళు ఉంటారని నేను ఊహించలేదు. అయితే ఎవరో తెర మీద కనపడరు, అందరూ అందులో తెర మీద ఒకరు కనపడరు, దాన్ని నిశ్శబ్దంగా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు. చాలామంది బలిపాళ్ళు భక్తులు ఉన్నారు. ఎవరో భీమవరం టీచర్స్ వచ్చి వాళ్ళకి ఏదో బుధవారం ఆదివారం ప్రవచనం చెప్తున్నారు భగవాన్ గురించి. బుధవారం సాయంత్రం మౌనం, మూడు గంటల మౌనం, సైలెన్స్. అంటే స్పీచ్ కంటే సైలెన్స్ శక్తివంతమైనది, మాట వచ్చేటప్పుడు శక్తి తగ్గిపోతుంది. మౌనం మాట్లాడినంత శక్తివంతంగా మాట మాట్లాడలేదు, మౌనం కూడా మాట్లాడుతుంది. అయితే మనకు అవగాహన చేసుకునే శక్తి తక్కువ, మౌనానికి ఉన్న శక్తి మాటకు లేదు. అదే దక్షిణామూర్తి కూడా మౌనంగానే బోధించారు. అయితే మౌనం యొక్క బోధ అర్థం చేసుకోవాలంటే ఆ సోలు ఎవాళ్ళు కూడా సోలు అవ్వాలి, తర్వాత రిఫైన్డ్ సోల్ అయి ఉండాలి, అంటే తొందరగా క్విక్ గ్రాస్పింగ్ ఉండాలి, బ్రెయిన్లో మెచ్యూరిటీ ఉండాలి. కొంతమంది 60 సంవత్సరాలు వచ్చినా 10వ సంవత్సరంలో పిల్లలాగా వ్యవహారం చేస్తారు. అటువంటి వాళ్ళకి మౌనం యొక్క సందేశం అర్థం అవ్వదు. అంటే మౌనం వల్ల అర్థం అవ్వటం, మౌన సందేశం అర్థం అవ్వటం కష్టం కాబట్టి శంకరాచార్యులు వారు రాయటం, బోధించడం, అంటే జీవితం పొడిగిన బోధించడం, రాయటం, రైటింగు, తర్వాత ప్రవచనాలు చెప్పటం, అంటే మౌనం అర్థం చేసుకోవటం యుగంలో కష్టమని ఆయన జీవితం అంతా కూడా టీచింగ్ తోటి ఎక్కువ వెచ్చించారు. రమణ మహర్షి గారు ఈ మధ్యకాలంలో వచ్చాను, మౌనం కాదు, మాట కాదు, అవి కాదు, ఇది కాదు, అవసరమైనప్పుడు మాట చెప్పేవారు, అవసరం లేనప్పుడు మౌనంగా ఉండేవారు. ఆయన దక్షిణామూర్తి వేషం వేశారు, శంకరాచార్య వేషం వేశారు, రెండు వేషాలు ఒకే వ్యక్తి వేశారు. అవసరమైనప్పుడు రెండు మాటలు చెప్పేవారు, అవసరం లేదనుకుంటే ఇంకా మౌనంగా ఉండేవారు. మనం మాట్లాడినా మాట్లాడేవారు కాదు. ఆయన రోజు చాలా తక్కువ మాటలు మాట్లాడేవారు, అంటే ఆయన మాట్లాడి మాటలు లెక్క పెట్టచ్చు, ఒక రోజు అంత తక్కువ మాట్లాడేవారు. అలాగే దక్షిణామూర్తిలాగా పూర్తిగా మౌనం కాదు, ఆచార్య స్వామివారిలాగా ఈ దేశం అంతా సంచారం చేసి ప్రవచనాలతోటి, రాతలతోటి ఆయన అలా కాలక్షేపం చేయలేదు, ఆయన సందేశం అలా లేదు. తర్వాత ఇక్కడున్న పెద్దలకి విజ్ఞప్తి ఏంటంటే ఈ మతాలు మార్చుకోవద్దని చెప్పండి. ఈ మతాలు మార్చుకోవటం వల్ల నేను ఈ సాధువుల మీటింగ్లో కూడా చెప్తాను, సాధువులు పట్టించుకోవటం అది ఈ మాటలు. అసలు ఇప్పుడు హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతే ఈ సాధువులు చెప్పేవాళ్ళు మాటలు ఎవరు వింటారు? ఈ భగవద్గీత ఎవరు వింటారు? ఉపనిషత్తులు ఎవరు ఉంటారు? మీకు ఇంత శాభం ఉంది ఇక్కడ. ఇందులో క్రిస్టియన్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. ఏ కులస్థులైనా హిందూ మతం వాళ్ళే ఉంటారు. ఈ సాధువులు కదా అర్థం అవటలేదు. ఈ సాధులు ఏం చేస్తున్నారంటే ఆ మతాలు కూడా వదిలేసి వాళ్ళ ఆశ్రమానికి ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టడం, సన్మానం చేయటం, పంపటం, అంతవరకు పరిమితం అయిపోతున్నారు వాళ్ళు. బ్రాడ్ మైండెడ్నెస్ లేదు. నేను చాలా సాధుల మీటింగ్లో చెప్పాను, అంటే మోక్షం పొందడానికి మన హిందూ మతంలో సామాగ్రి ఉంది. మోక్షం పొందడానికి తగినటువంటి సామాగ్రి మన హిందూ మతం అంతా మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా గాంధీ గారి కుమారుడు కూడా మామిది మతంలోకి వెళ్ళాడు. వెళితే ఆయన అందరూ అగౌరవపరచడానికి ఆక్షేపించడానికి రేడియోలో ఎక్కువ చెప్పేవారు. అంటే ఆయనకు అగౌరవం వస్తుంది గాంధీ గారి కన్నా. గాంధీ గారికి ఏమి ఆయనకు అగౌరవం ఏంటి? ఈగో మనస్సును దాటినవాడు, దేశాభిమానం దాటినవాడు. ఆయనకు అగౌరవం ఏంటి? ఆయన ఏమన్నాడంటే రేడియోలో చేదస్తంగా చెబుతున్నారు అని నాకు అగౌరవం వస్తుందేమో వాడి ఉద్దేశం, రేడియో వాడి ఉద్దేశం. ఆయన ఏమన్నా దేశంలో అనేక మంది మతాలు మార్చుకున్నారు, అందులో మా అబ్బాయి కూడా మార్చుకున్నాడు. ఆడు ఏ మతంలో పుట్టాడో ఆ మతం గురించి ఆడికి తెలియదు, పరాయి మతం గురించి ఏమి తెలుస్తుంది అన్నాడు. మమ్మల్ని నేను ప్రేమించను, మా పెద్దమ్మని ప్రేమిస్తాను, మా పెద్దమ్మని ప్రేమిస్తానంటే ఈ మాటకి అర్థం ఉంది? ఈ మాటకి అసలు ఆడు గాంధీ గారు అదే చెప్పారు. ఆడి మతం గురించి ఆడికి తెలియదు, ఎవరు ఇంకో మతంలోకి వెళ్తే అది మటుకు తెలుస్తుందో, ఆ మతంలో కానీ ఎంతకాలం ఉంటాడు, నిలకడలేని మనుషులు అని చెప్పాడు. చివరికి ఆ మతంలోనూ చాలా కాలం లేడాడు. ఓ స్థిరత్వం ఉన్నది, ఎవడేదో చెప్తారో వెళ్ళిపోయాడు. వాడు కొంతమంది కదా సొంత ఆలోచన ఉండదు, తలకాయ ఉండదు, అసలు సొంత ఆలోచన ఉండదు కొంతమంది. అంచేత మతాలు మార్చుకోవద్దని చెప్పని అవసరం లేదు. మతాలు మనం మోక్షం పొందాలి. ఆ యేసుక్రీస్తు వాళ్ళు ఏమని చెప్తారంటే వాళ్ళు స్వర్గరాజ్యం పొందాలంటారు. అంటే ఒక గమ్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ మతాలన్నీ మార్గాలు. అలాగని ఇతర మతాన్ని ఎవరో ఖండించక్కర్లేదు, ఖండించకూడదు. మీ మతంలో మీరు అభివృద్ధిలోకి రండి చెప్పాలి. మన హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే, ఏ మతంలో లేని గొప్పతనం హిందూ మతంలో ఏం గొప్పతనం ఉందంటే, ఇంకొక మతం వాడిని మన మతంలో కలుపుకుందామనే బుద్ధి హిందూ మతంలో ఎవరికి లేదు. అది నాకు ఆశ్చర్యం. నేను భారతదేశం అంతా చూశాను, ఇంకో మతం వాళ్ళు మన మతంలో కలుపుకుందామనే బుద్ధి అసలు ఎవరికీ లేదు. అది క్రిస్టియన్స్కి ఉంటుంది, ముస్లిమ్స్కి ఉంటుంది. ముస్లిమ్స్ అవసరమైతే కైమా చేసి మతం మార్పిస్తారు, అవసరమైతే భయపెట్టేసి. అలా మన ఔరంగజేబు ఆన్లైన్ చూసాం, చాలా పాడు చేయటం ఈ దేవాలయాలను భయపెట్టి మతాలను మారుస్తారు. ఈ క్రైస్టియన్స్ భయపెట్టరు, ఆశలు పెడతారు. ప్రలోభాలు, మీకు ఉద్యోగాలు ఇస్తామని, లేదా మీ జీవితం పొడిగిన నెలకింతని పెన్షన్ ఇస్తామని, లేదా ఇంకోటి చేస్తామని, మీకు ఏదో నుయ్యి కట్టి పెడతామని, ఇలా క్రైస్టియన్స్ భయపెట్టరు కానీ ప్రలోభాలు పెట్టి ఆశలు పెట్టి మతాలు మార్పిస్తారు. ఇది ఒక పద్ధతి. అంటే రకరకాల పద్ధతులు. మళ్ళీ బౌద్ధిజంలో వాళ్ళు పెద్ద మీరు మా మతంలోకి రెండని ప్రోత్సాహం, ఎవరో ఇష్టపడి వస్తే టీచ్ చేస్తారు కానీ వాళ్ళు కూడా పెద్ద ప్రోత్సాహం చేయరు. ఎంచదంటే ఈ రెండు కవల పిల్లలు, బౌద్ధ మతం హిందూ మతం కూడా కవల పిల్లలే. హిందూ మతంలోంచి వచ్చిన షేకే బౌద్ధ మతం. హిందూ మతంలో కొన్ని పద్ధతులు నచ్చక బుద్ధుడి ఖండిస్తే అది ఒక మతం కింద చివరికి తయారైంది. అది అంటే నైతిక విలువలకి ప్రాముఖ్యత ఇచ్చి ఆయన మతం పెట్టాడు. ఈ పూజలకి, యజ్ఞాలకి, యాగాలకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ఆయన బుద్ధుడు. అంచేత ఆయన చెప్పింది ప్రత్యేకంగా ఒక మతం కింద తయారైంది. అయితే ఇప్పుడు ప్రపంచంలో రెండో పెద్ద మతం ఆయనది, క్రైస్తవ మతం పెద్ద. మన మతం కంటే మన మతంలోంచి వచ్చి బుద్ధుడు హిందువు, బుద్ధుడి తల్లిదండ్రులు హిందువులు, మన మతంలోంచి బయటకు వచ్చి మన మతంలో రెండో పెద్ద మతం ఇప్పుడు బౌద్ధ మతం. మన హిందువుల కంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు. అయితే అది ప్రపంచం అంతా వ్యాపించింది. అశోకుడు వాళ్ళు, అశోకుడు కుటుంబం అంతా కూడా చాలా కష్టపడి బౌద్ధ మతాన్ని ఇతర దేశాలకు తీసుకెళ్ళి వ్యాప్తి చేశారు బౌద్ధ మతం. అయితే వాళ్ళు కూడా ఎదరి వాళ్ళు మనం బలవంతాన్ని ఇతర వాళ్ళని ఆక్రమించుకుందాం, మన మతంలో రప్పించుకుందాం అనే బుద్ధి లేదు. అయితే క్రిస్టియన్స్ ఏం ఎక్కువ ఆక్షేపిస్తారంటే, మాకు యేసుక్రీస్తు యుగో ఒక్కడే దేవుడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు, మీకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ఒకడు విష్ణు అంటాడు, ఒకడు శివుడు అంటాడు, ఒకడు దేవుడు అంటాడు, ఒకడు అమ్మూరు అంటాడు, ఇంకోడు అంటాడు, మీకు చాలా దేవుళ్ళు ఉన్నారు ఆక్షేపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పురాణాలన్నీ రాసిన వాడు ఎవడో ఒకడే రాశాడు, 10 మంది రాలేదు, వాడే వ్యాసుడు రాశాడు. మీకు అర్థం అవటం కోసం చెప్తాను. వాళ్ళ విమర్శలు కరెక్ట్ కాదు, 10 మంది రాయలేదు. ఈ 18 పురాణాలు ఒకడే రాశాడు, ఆడెవడో వేదవ్యాసుడు. వాడు విష్ణు పురాణం చెప్పినప్పుడు విష్ణువు గురించి ఎక్కువ చెప్పాడు, శివపురాణం గురించి శివుడికి ఎక్కువ చెప్పాడు. ఇందులో ఏ పురాణం గురించి చెప్పినప్పుడు ఆ దేవత గురించి ఎక్కువ వర్ణించాడు. రాసిన వాడు అక్కడే, పురాణాలు వేరు. అయితే దీనికి ఎందుకు పెట్టాడు అలాగే సిద్ధాంతమైన? ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురు ఒకే కూర ఇష్టపడరు. కొంతమంది చేపలు పులుసు కావాలంటారు, కొంతమంది చేపలు ఏపుడు కావాలంటారు, కొంతమంది చేపలు ఇగురు కావాలంటారు. ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు కూర ఇష్టపడరు. అందుకే కొంతమంది పెళ్ళిళ్ళు అవగానే పిల్లలకు ఏర్పాటు కాపురాలు పెట్టేస్తున్నారు. బిజినెస్లు ఉంటే ఉమ్మడిగా చేసుకోవచ్చు, నేను కాపురాలు ఏర్పాటుగా ఉండను. దానికి కారణం ఏంటంటే, ఏదో వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన కూరలు వాళ్ళు వండుకుంటారు. భోజనాలు అంటే వంట ఏర్పాటుగా ఉంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. వ్యాపారాలు మనం సొంతంగా చేసుకునే ఇబ్బంది లేదనే ఉద్దేశం మీద ఈ పద్ధతి బిర్లా కుటుంబానికి ఉంది, టాటా కుటుంబం. పెళ్ళైన సంవత్సరంలో ఏర్పాటు పెట్టేస్తారు, మనవడు అవనండి కొడుకు అవనండి. అంటే వాళ్ళ పద్ధతులు అలా ఉంటారు. వాళ్ళందరినీ ఉమ్మళ్ళు కుటుంబంలో పెట్టించి రాజకీయాలు మొదలెడతారు. రాజకీయాలు మొదలుపెట్టి మొత్తం బిజినెస్ పాడు చేసేస్తారు. అది వేలాది కోట్ల మీద బిజినెస్. అంచేత వాళ్ళు ఎవరి వంట ఆయన చేసుకోమని చెప్తారు, ఒక చిన్న కారు ఒకటి పడేస్తారు. అనుసరించి షాపింగ్కి వెళ్ళాలంటూ మనిషిని ఇస్తారు. మామూలు సదుపాయాలు అన్నీ ఇస్తారు, వంట మట్టుకు ఉమ్మడిలో పెట్టరు. ఇంచేత బిజినెస్ని పాడవకూడదు అది. అందుచేత ఇక్కడ వ్యాసుడు ఎందుకు చేశాడంటే, ఇలాగా ఇప్పుడు ఒక్కొక్క కూర ఒక అభిరుచి. పరమాత్మ ఒక్కడే, వ్యాసుడు చెప్పాడు అది, అందులో తేడా లేదు. ఉన్నది ఒకటే, పరమాత్మ ఒక్కడే. అది కొంతమందికి విష్ణు రూపంలో ఆరాధిస్తారు, కొంతమంది శివరూపంలో ఆరాధిస్తారు, కొంతమంది అమ్మవారి రూపంలో ఆరాధిస్తారు, కొంతమంది ఒక్కొక్క రూపం అక్కడికి ఇష్టపడతారు. కొందరు ఇప్పుడు పెళ్లి కూతురిని చూస్తారు, మాకు నచ్చలేదని కూడా మానేస్తారు. ఆ పెళ్లి కూతురిని కూడా నచ్చుతుంది కదా, ఎంతకంటే మంచి సంబంధం వస్తుంది కదా అమ్మాయికి, అందరికీ. అలాగే దేవతలు కూడా, మీకు విష్ణువు నచ్చకపోవచ్చు, విష్ణువు నచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, శివుడు నచ్చకపోవచ్చు మీకు, శివుడు నచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంటే వ్యాసుడిది విశాలమైన హృదయం. సముద్రం ఎంత పెద్దదో వ్యాసుడి హృదయం కూడా అంత విశాలంగా ఉంటుంది. అని చెప్పి అందరి అభిరుచులకి అనుగుణంగా ఉండటం కోసం అన్ని పురాణాలు రాసి, అన్ని రూపాలు సృష్టించి, వాళ్ళ మీద స్తోత్రాలు రాసి, వాళ్ళ మీద ప్రార్థనలు రాసి, ఆ రూపాన్ని ఎలా ఉపాసించాలో చెప్పి, ఈ కోట్లాది మంది జనం మనస్తత్వాలకు తగ్గట్టుగా ఆయన పురాణాలు రాశాడు. కానీ ఇంతమంది దేవుళ్ళు ఉన్నాడని ఆయన చెప్పలేదు. ఒకటే పరమ వస్తువు ఒకటే. అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళకి, వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారని. ఇది వాళ్ళకి తిరుపతిలో మీటింగ్ పెట్టి వెంకటేశ్వర స్వామిని తిట్టుకోరు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలో చూడండి. ఇప్పుడు బలిపాళ్ళు పెట్టి వెంకటేశ్వర స్వామిని తిడితే అది వేరు, పెద్దపతిలో దేవుని పెట్టి పూర్వం వెంకటేశ్వర స్వామిని తిడితే ఇప్పుడు మానేశారు, తిట్టలేదు. ఏం చేద్దాం, ఆర్ఎస్ఎస్ని పట్టు కొట్టేస్తున్నారు. మనకాళ్ళు జడవరు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళను శాఖ ఉన్నారు, వాళ్ళు కొట్టేస్తారు వీళ్ళు. వాళ్ళు ఏం చెబుతున్నారని మీ మతం గురించి చెప్పుకోండి. యేసుక్రీస్తు చాలా గొప్పవాడు అని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా దేవుడి పేరు తలపెట్టి మా దేవుళ్ళు తిడతా అంటే ఈ బదలు కొట్టేస్తామని చెబుతున్నారు. వాళ్ళకి జడిసి ఈ మధ్యన కొంచెం తిట్టడం మానేశారు. పూర్వం తిరుపతిలో మీటింగ్ పెట్టి వెంకటేశ్వర స్వామిని తిట్టేవారు పూర్వపు రోజుల్లో. ఇప్పుడు అది ఆ పద్ధతి పోయింది. అంటే వాళ్ళు కూడా కొంచెం జడిసి కొంత ఒరిస్సాలో ఇలా తిట్టివాళ్ళు నలుగురు ముగ్గురిని చంపేశారు. దాని మీద వాళ్ళు భయపడి కొన్ని పద్ధతులు మా వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు. చేసుకోమంటున్నారు వద్దంటారు, మత స్వేచ్ఛ ఉంది ఇండియాలో చేసుకోమంటున్నారు. దానికే ఉంది ఇండియా వెళ్ళి మన మతం గురించి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మన భాగవత్, దానికి తప్పు లేదు. అయితే ఇతరులను తిట్టొద్దని అది వాళ్ళు మన ఇప్పుడు మన మతానుసరణ మీ మతంలో చాలా గొప్పతనం ఉందని చెప్పుకోండి. ఒక మనిషి మంచివాడు అని చెప్పడం ఇంకోటి చెడ్డవాడు అని చెప్పడం ఎందుకు? ప్రధాన వ్యక్తి మంచివాడు అని చెప్పాలి మీకు ఇష్టమైతే. ఇంకో వ్యక్తి చెడ్డవాడు చెప్పవలసిన పని ఏంటి వాడు మంచివాడు అని చెప్పడానికి? అని వాళ్ళు మనం ఖండించిన వాళ్ళు జడిసి వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకున్నారు. కానీ కొంచెం వేగం తగ్గించారు, అంటే వైలెన్స్ తగ్గింది కొంచెం. ఇక్కడ భగవద్గీతలో కొన్ని జ్ఞాన లక్షణాలు చెప్పాడు స్వామివారు, కొన్ని జ్ఞాన లక్షణాలు చెప్పాడు. ఏ మీ ఇష్టం వచ్చినట్టు మీరు అడ్డం బొట్లు పెట్టుకున్నారా, నిలువు బొట్లు పెట్టుకున్నారా, విభూతి రాసుకుంటున్నారా లేదా, అది ముఖ్యం కాదు. ఈ లక్షణాలు ఉంటేనే మీకు జ్ఞానం ఉన్నట్టు, ఈ లక్షణాలు లేకపోతే చూసుకోండి ఈ లక్షణాలు మీకు ఉన్నాయో లేదో, ఈ లక్షణాలు లేకపోతే మీకు అందరూ అజ్ఞానంలో ఉన్నారట. గుర్తు కోసం, కొండ గుర్తు కోసం చెప్పాడు. ఇక్కడ భగవంతుడు చెప్పాడు ఈ 13 ఎన్ని ఉన్నాయి లక్షణాలు 16, ఇవన్నీ మీలో ఉన్నారో చూసుకొని తడుముకోండి, లేవు లేవనుకోండి, లేవు లేవనుకోకండి, సంపాదించుకోండి. సద్గ్రంథ పఠనం చేయండి, సత్పురుషుడు సహవాసం చేయండి, పుణ్యస్థలాలు దర్శనం చేయండి, మీరు సంపాదించుకోండి. మీరు లేకపోతే లేదని బాధపడకండి, సంపాదించుకోండి. ఇప్పుడు చేలో నీరు బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, చేలో నీరు బయటికి వెళ్ళిపోయింది అని దుఃఖపడకూడదు, మన కొత్త నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా మీకు ఈ గుణాలు ఉంటే సరే, లేవనుకోండి, కొంతమందికి పుట్టుకతోటి గుణాలు వస్తాయి, అవి లేవనుకోండి, లేకపోతే మీరు సంపాదించుకోండి. లేవు లేవనుకోవద్దు, అవి సంపాదించుకోండి. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. ఏమంటున్నాడు, ముందు మిమ్మల్ని మీరు పొగుడుకోవటం మానేయమన్నాడు. అమానిత్వం, అదంబిత్వం, ఈ పొగుడుకునే అలవాటు అందరికీ ఉంటుంది. పోనీ పై ఎదుటి వాళ్ళ చేతి కూడా పొగడతలు ఇష్టపడతారు, అది చాలా చెడ్డది. దానివల్ల ఏంటంటే వ్యక్తి భావన పెరిగిపోతుంది, ఈ ఫాల్స్ అవి పెరిగిపోతుంది. మీరు పాడైపోవడానికి లోపల బీజాలు పడతాం. మిమ్మల్ని మీరు ఎప్పుడు పొగుడుకోవద్దు, మీరు మిమ్మల్ని మీరు ఎప్పుడు స్తోత్రం చేసుకోకుండా చాలా ప్రమాదం అది. చాలామంది మంచి పనులు కూడా ఎదటి వాళ్ళ చేత పొగిడించుకోవడానికి చేస్తారు. గుర్తించకపోతే గుర్తించలేదన్న పేచి. ఇంట్లో వాళ్ళు కూడా ఈ ఇంట్లో బోళని చాకరీ చేస్తున్నామండి, ఎవరో గుర్తించడాలేదు అని ఇంట్లో అడుగుతుంది. అలా గుర్తింపు వల్లే మనకు అజ్ఞానం పెరుగుతుంది, దేహబుద్ధి పెరుగుతుంది. గుర్తింపులు ఎప్పుడూ కోరుకోకండి. మీరు చాకరీ చేస్తే చేయండి, కానీ గుర్తింపులు మటుకి ఏమీ కోరుకోవద్దు. అంటే నేను శ్రేష్ఠుడిని, అందరిలో కంటే నాలో ఏదో ప్రత్యేకత ఉంది అలా అని మీరు అనుకోవద్దు. అలా అనుకోవటం వల్ల ఏమవుతుందంటే మీ స్వరూపానికి దూరం అవుతారు, సుఖానికి దూరం అవుతారు, శాంతికి దూరం అవుతారు, ఆనందానికి దూరం అవుతారు, భగవంతుడికి దూరం అవుతారు. మన ఇప్పుడు ఈ మనిషి చుట్టాలు స్నేహితులు మనకి అన్ని తాత్కాలిక సంబంధాలు, ఇవన్నీ స్వప్న సంబంధాలు. ఇదికే పైన తొడుగులు అయ్యి శరీరం పోతే చుట్టం ఏంటండి, శరీరం పోతే చుట్టం ఎవడో స్నేహితులు ఎవడో, ఇవన్నీ పైన తొడుగులు. ఇవన్నీ మనకి ఈశ్వరుడికే నిజమైన బంధుత్వం. వాడు బిగ్గేసి మనకు పెద్ద చుట్టం ఎవడంటే భగవంతుడే చుట్టం. ఈ శరీరం పోయిన తర్వాత ఈ చుట్టాలకి మనకి ఏం సంబంధం ఉండదో, ఆ చుట్టంతో సంబంధం అలా సాగుతూ ఉంటాం. మనం కూడా చుట్టాన్ని పట్టుకుని వేలాడుతుంటే వాడు స్వరూపం ఇచ్చే వరకు వాడు కూడా మనల్ని విడిచిపెట్టడం. వాడు చుట్టమే అనుకోండి బిగ్గెస్ట్ చుట్టం, వాడి పెద్ద చుట్టం. అయితే ఇప్పుడు ఈ చుట్టాలు ఉన్నారు చూడండి, దేహం పోయినప్పుడు ఆ చుట్టాలతో సంబంధం కూడా చెడిపోతుంది. కానీ ఆ చుట్టంతో దేహంతో దేహం పోయినా ఆ చుట్టంతో సంబంధం తెగదు. మరణానంతర జీవితంలో కూడా ఆ స్నేహం కంటిన్యూ అవుతూ ఉంటుంది, అనుబంధం కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంచేత భగవంతుడు చెప్పాడు మీరు చేసింది ఊరికే పోదు. ఎవరి వాళ్ళు గుర్తించారా లేదన్నా కాదు, మీరు ఏదైనా మంచి పని చేస్తే అది వేస్ట్ అవ్వదు. మీకు ఒకవేళ పరిచయం కావాల్సి ఉంటే ఏదో జన్మలో మీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ఇచ్చేస్తాడు. ఒకవేళ మీకు పరిచయం కావాలంటేనే అంచేది, మీకు ఫలితం అక్కర్లేకపోతే చిత్తశుద్ధి ఇస్తాడు, ఆత్మజ్ఞానం ఇస్తాడు, తను తాను మీకు అర్పించుకుంటాడు. వాడు ఈశ్వరుడు అంటే అంచేత ఈ గుణం చాలామందిలో ఉంటుంది. ఏది నాలో ఏదో ప్రత్యేకత ఉంది, నేను శ్రేష్ఠుణ్ణి, నేను లేకపోతే ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయించడు, ఉదయం రేపు చచ్చిపోతే రేపు తూర్పును ఉదయించడేమో, ఈ కుటుంబం అందరూ ఏమైపోతారు, ఈ పిల్లలందరూ ఏమైపోయి కుటుంబం బాగుపడతారు మనం చచ్చిపోయాక. అదే మనం ఏమైపోతారు, ఈ కుటుంబం ఏమి బాగుపడతారు వాళ్ళు. ఇంట్లో గది ఖాళీ అవుతుంది, కంచాలు ఖాళీ అవుతాయి. ఊరికే మనకు అహంకారం ఉంది కదా, అహంకారం ఉన్నదాని మీద మనం చచ్చిపోతే ఏమవుతుంది, ఏమైపోతారు, వీళ్ళందరూ ఏమవరాలు బాగుపడతారు, అభివృద్ధిలోకి వస్తారు. అది కానీ చిన్నప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోతే ఏం దానమావులు, ఇంటికాడ కాస్త అన్నం తిని పెరిగి సుప్రీంకోర్టు జడ్జిలు అయిన వాళ్ళు నరాలు ఎవరు చూశారు? చిన్నప్పుడు తల్లిదండ్రులు చచ్చిపోతే ఏ నానమావుల ఇంటికే చేరి కొంచెం నాలుగు మెతికలు తిని సుప్రీంకోర్టు జడ్జిలు అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎవరిని చదివించారు వాళ్ళని? మీరు ఒకవేళ బతుకున్న వాళ్ళని బాగు చేయాలని బాగు చేసేయగలరా? వాళ్ళ ప్రారంభంలో ఏముందో మీరు మంచి చెప్పగలరు అంతవరకే. అంచేది మనం చచ్చిపోతే ఇదంతా ఏమైపోతున్నాము, కుటుంబం పాడైపోతున్నాము, దేశం అంతా పాడైపోతున్నాము, అలా ఊహించుకోకండి. అలా వెరి ఈశ్వర మనకి ప్రకృతిని మన మనలో మనలో ఉన్న జీవుణ్ణి ఎవడైతే నడిపిస్తున్నాడో ఈ పంచభూతాన్ని వాడే నడిపిస్తున్నాడు. అంతర్యామిగా ఉన్నాడు. అన్ని మతాలకి దేవుడు ఒకడే, కానీ ఆ మతం తయారు చేసిన వాడు దృష్టిని బట్టి ఆ దేవుణ్ణి, ఆ దేవుణ్ణి అలా నిర్మించాడు వాడి ఉద్దేశాన్ని బట్టి. దేవుడికి అసలు రూపం లేదు, నామం లేదు, నేమి లేదు. ఊరికే మనం మన సపోర్ట్ కోసం అక్కడ రూపం నామం కల్పిస్తున్నారు. భగవంతుడు ఏం చెప్పాడు? నేను అందరి హృదయాల్లోనే అంతర్యామగా ఉన్నాను. ఉండటం ఏం ముద్దబ్బాయిగా ఉన్నానా? ముద్దబ్బాయిగా లేను, వాళ్ళ యొక్క దేహం యొక్క ప్రారంభం అనుసరించి ఆడిస్తున్నాను. జరగవలసింది జరిగే తీరును, జరుగురానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగునే జరగదు. అందుచేత నేను పిచ్చోడి కింద ఆ శరీరాన్ని ఆడించడం లేదు, వాడి దేహ ప్రారంభాన్ని బట్టి ఆడిస్తున్నాను. వాడు వచ్చిన పని అయిపోయిన తర్వాత ఐదు నిమిషాలు కూడా శరీరంలో ప్రాణం ఉంచను, ప్రాణం లాక్కుపోతాను. ఇప్పుడు మనం నడుస్తున్నాం, చూస్తున్నాం, వింటున్నాం, అంటే లోపల చైతన్యం ఉంది కాబట్టి. ఇప్పుడు శవానికి కూడా చెవులు ఉంటాయి, వినవు. శవానికి కూడా కళ్ళు ఉంటాయి, కానీ చూడవు. కళ్ళు శవానికి కూడా కాళ్ళు ఉంటాయి, నడవు. ఇప్పుడు శవానికి కూడా అన్ని అవయవాలు ఉంటాయి, కళ్ళు ఉంటాయి కదా, చూడొచ్చు కదా. అంటే లోపల చైతన్యం ఉంది కాబట్టి ఈ కళ్ళు, ఈ ముక్కు, చెవులు పనిచేస్తున్నాయి. చైతన్యం పోయిందనుకోండి శరీరంలోంచి, ఇంకా కళ్ళు పనిచేయవు, ముక్కు పనిచేయదు, అంతా జడం, మొత్తం శరీరం అంతా జడమైపోతుంది. మీకు శవాలకు కూడా కళ్ళు ఉంటాయి కదా, మరి చూస్తాయి మనం వెళ్ళి అడిగారు, చూస్తాయా ఎలా ఉన్నారు, బాగున్నారా, నా నోరు అడుగుతుందా, ఏం చేయాలి, అక్కడ నోరు ఉంది కదా. ఎందుకంటే చైతన్యం లేని స్థితికి పోయినాయి, అసలు ఇంద్రియాలకి చైతన్యం లేదు. లోపల చైతన్యం ఉండటం వల్ల యాక్ట్ చేస్తున్నాయి అయ్యి, లేకపోతే అసలు చైతన్యం స్వతశ్రద్ధగా ఇంద్రియాలకు లేదు. లోపల చైతన్యం ఉంది కాబట్టి ఆ పూర్వజన్మలను బట్టి ఆ వాసన, కర్మ వాసనను బట్టి ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అంచేత చైతన్య రహితమే మొత్తం శరీరంలోని అన్ని ఇంద్రియాలు చైతన్య రహితాలే. ఆ చైతన్యం ఉంది కాబట్టి లోపల ఆ చైతన్యం అక్కడ ఖాళీ చేసిందంటే ఏమి లేదు, మొత్తం అంతా జడ. ఈ గోడ అంతే, శరీరం కూడా అంతే. అమానత్వం నిన్ను ఆయన మీ అహంకారం, మన అహంకారాన్ని మనం పొగుడుకోవటం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారంటే అర్థం మీ అజ్ఞానాన్ని మీరు పొగుడుకుంటున్నారు అంతే కదా. మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారనుకోండి, మీ అజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు. అలా అజ్ఞానం తగ్గించుకోవడం మానేసి మీరు అది పెంచేసుకుంటే ఎలాగా? ఒకసారి రమణ మహర్షి మీద పద్యాలు రాసుకొచ్చారు, మీరు కుమారస్వామితో సమానం, సుబ్రహ్మణ్యేశ్వర సమానం అని అని విన్నారు, పద్యాలన్నీ విన్నారు. ఎవరండి చాలా గొప్పవాడు అని రాశావు నువ్వు, నేను నిజంగా గొప్పవాడు అనుకోపోను, నీకేం కలిసి ఎందుకు వచ్చి ఈ స్తోత్రాలు నువ్వు బాగుపడే విధానం చూసుకో. ఎవరో హరిశ్యాం ప్రసాద్ గారి దగ్గర 1000 కోట్లు ఉన్నాయని, హరిశ్యాం ప్రసాద్ గారికి 1000 కోట్లు ఉన్నాయి, హరిశ్యాం ప్రసాద్ గారికి 1000 కోట్లు ఉన్నాయని మీరు వెళ్ళి మాట్లాడితే ఇంటికాడ ఉండి లేడనిపిస్తాడు ఆయన. మీరు హరిశ్యాం ప్రసాద్ గారి దగ్గరికి వెళితే ఆయన ఇంటికాడ ఉంటాడు. ఆ వచ్చినవాడు ఎవడంటాడు, ఎల్లమ్మో పొల్లమ్మో సుబ్బారాయుడు వచ్చాడంటారు. ఈ సుబ్బారాయుడు వల్ల మనకు ఉపయోగం లేదంటే లేడని చెప్పాడని చెప్పేస్తాడు. హరిశ్యాం ప్రసాద్ గారి దగ్గర 1000 కోట్లు ఉంటాయి, నీకేం కలిసి వస్తుంది? అంచేది నువ్వు జ్ఞానికి ఎప్పుడు చుట్టం కింద ఉండొద్దు. జ్ఞానికి స్నేహితుడు నువ్వు, జ్ఞానం అవ్వటానికి ప్రయత్నం చెయ్యి. మీ చుట్టాలు ఎవరైనా బలిపాళ్ళు ధనవంతులు ఉన్నారనుకోండి, మా చుట్టాలు వాళ్ళు ధనవంతులు, ఈ చుట్టాలు అంటే ఆ ధనవంతులు డబ్బు మీకు వస్తుందా? మీరు స్వయంగా కృషి చేసుకోండి. అంచేది ఇక ఏమంటున్నాడు వీడు, మీరు పొగడ్తల దూరికి వెళ్ళకుండా అనవసరం వేస్ట్, అది నోరు నొప్పి మీకు, వాళ్ళు పాడైపోతారు. కొంతమంది ఏదో ఈ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇది ఒక అలవాటు, వాళ్ళ దగ్గర సరుకు లోపలేమి సరుకు ఉండదు, ఏదో పనులు ఉంటాయి, బోదో నొయ్యో లేదా ఏదో అక్కడ గోడ కట్టించడమో ఏదో ప్రజలకు సంబంధించిన పనులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి మా వాళ్ళు సొంత డబ్బు ఇచ్చి చేసినట్టుగా వాళ్ళు చేస్తారు, అదో మాయ. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బు ఇచ్చి వాళ్ళు సొంత డబ్బు వచ్చి మన ఎత్తిమే పోసేస్తున్నారేమో అనుకుంటారు వాళ్ళు. గవర్నమెంట్కి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అందరూ పనులు కడితే వచ్చింది, గాలికి వచ్చిందా గవర్నమెంట్కి? అంచేది ఇది ఒక రకమైన మాయ, ఇది ఒక విలాసం. ఏంటిది ఇది? ఒక విలాసం, ఇది ఇది ఒక డ్రామా, ఇది ఒక లీల, ఇది ఒక నాటకం, ఇది ఒక మాయ. వాళ్ళని వాళ్ళు మోసం చేయదు. అవి ఇచ్చేదేమో గవర్నమెంట్ డబ్బు, నేను ఇచ్చేస్తున్నాను ఆడంటారు. ఆడి అయితే నేను ఇచ్చాను అనుకున్నాను. అసలు ఈ మనదంటే ఏమో అంతా ఈశ్వరుడిదే. ఇప్పుడు మీ ఇంటికాడ ఉన్న డబ్బు కూడా ఈశ్వరుడిదే. ఈశ్వరుడు ఇస్తే మీకు వచ్చింది కానీ, లేకపోతే మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అసలు సొత్తు ఎవరిదంటే స్వామి గలవాడు సొత్తు, వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి? స్వామి అంటే అర్థం ఏంటంటే సొత్తు గలవాడను. ఈ సృష్టికంతా ఎవరైతే స్వామో ఆయన వెంకటేశ్వర స్వామి. అంటే సొత్తు గలవాడిని స్వామి అంటారు, ఆ సొత్తు గలవాడిని యజమాని అంటారు. అది భగవంతుడు ఇస్తే ఎవరికైనా ఏదైనా వస్తుంది, కానీ లేకపోతే తెలివితేటలు అంచారు. తెలివితేటలు అనండి, కీర్తి అనండి, లేకపోతే మంచి మంచి ఆలోచనలు వస్తాయి కొంతమందికి. అది కొంతమందికి భగవంతుడు ఇస్తాడా తెలివి మనకు రాదు. కొంతమందికి తెలివితేటలు మనకు తొయ్యబోతే అని అడగాలి. తెలివైన వాళ్ళ దగ్గర తెలివితేటలు నేర్చుకోవడంలో తప్పు లేదు. ఒకసారి సెకండ్ క్లాస్లో రాజగోపాలాచారి ప్రయాణం చేస్తున్నాడు అని ప్లేడర్గా ఆచార్యుల వారి తెలివితే తలకాయకి నాకు బాగా ఇష్టం. ఆచార్యుల వారి తలకాయ అంటే నాకు బాగా ఇష్టమే తలకాయ. ఆయన ఈ తెలివితేటలు ఎంత మనలో ఎంతమందికి ఉంటారో చూసుకో. ఇక్కడ పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, సెకండ్ క్లాస్. ఆ పక్కనే వాళ్ళు కూర్చున్నారు, చేతిని పైకి పెట్టి లవ్వులవ్వు ఊపుతున్నాడు. వాడు ఊపితే అంటే ఏమైంది, ఈ చేతిలోని గడియారం కింద పడిపోయింది. నా గడియారం పడిపోయింది, నా గడియారం పడిపోయి రైలు ఎక్కడ ఆగుతుంది, వెళ్ళిపోతుంది రైలు. ఇటు నా గడియారం పడిపోయింది, నా గడియారం పడిపోయింది. అప్పుడు రాజగోపాలాచారి పక్కన కూర్చున్నాడు, మాట్లాడదు మౌనంగా ఉన్నాడు. ఆ పక్క స్టేషన్ దగ్గరికి వచ్చి రైలు ఆగిపోయింది. ఆ రై గడియారం పోయిన వాడిని, ఇన్ని ఎలక్ట్రికల్ స్తంభాలు అవతల నీ గడియారం పోయింది, అక్కడికి వెళ్ళి తెచ్చుకు అక్కడ ఉంటుందని చెప్పాడు. అంటే మాట్లాడటం మానేసి స్తంభాలు లెక్కెడుతున్నాడు. ఏ స్తంభాలు ఉంటాయి కదా, రైలు బద్ది పొడిగిన స్తంభాలు, ఎలక్ట్రికల్ స్తంభాలు ఉంటాయి, వైర్ స్తంభాలు, అవి లెక్కెడుతున్నాడు. లెక్కెడి సరిగ్గా కౌంట్ చేసి, నువ్వు ఇన్ని స్తంభాల తర్వాత నీ వాచి ఎక్కడ ఉంటుంది, అక్కడ మనుషులు తిరిగే ప్రదేశం వెళ్ళి నేను గడియారం తెచ్చేసుకున్నాడు. అది తెలియదు మనకు తడుతుంది, అది అప్పటికప్పుడు తట్టింది అడుగు. అది ఎప్పుడో ఆలోచిస్తే ఇరుపుల స్తంభాలు వెళ్ళిపోతాయి కదా, అది తెలివి అంటది. అది అందరికీ రాదు, అది భగవంతుడు ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి. గాంధీ గారు కూడా అలా చెప్పాడు, ఈజ్ వైజర్ దాన్ ఈజ్ కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. కొంతమందికి అది తెలివితేటలు భగవంతుడు ఇస్తాడు, అందరికీ రావయ్యే. ఏదైనా సరే తెలివితేటలు అనండి, ఐశ్వర్యం అనండి, సమయస్ఫూర్తి అనండి, లేకపోతే ఏదైనా భగవంతుడు ఇస్తే మనకు వస్తుంది. కానీ ఆ లోపల చైతన్యంలో రావాల్సిందే. కానీ ఇది మనంతలో మనం తెచ్చుకుని ఆయన ప్రసాదం అది. ఏదైనా ఒకవేళ మీకు ఏదైనా కలిగి ఉంటుంది ఈశ్వరుని ప్రసాదం, సొత్తు అయిందో మీరు వాడుకుంటున్నారు. అది మరి అది మీకు తెలియక మేమే స్వాములు అనుకుంటున్నారు. ఏమనుకుంటారు? మీరు మేమే స్వాములు అనుకుంటున్నారు. అమానత్వం. కొంతమంది డబ్బు ఉందని గర్వం పెంచుకుంటారు. ఈ డబ్బు ఉండగా ఆడని చచ్చిపోతాడు అన్నట్టుగా డబ్బు అనపోతుంది. కొంతమంది మధ్యలో గర్వం మధ్య గర్వం తెచ్చుకుంటారు. డబ్బు ఉందని గర్వం తెచ్చుకుంటారు. ఆ డబ్బు ఉండగా ఆడనే పోతాడు. ఎవడు ఆ గర్వం ఆడు కూడా వెళ్ళిపోతుంది. పోలండి, గర్వంతో పాటు డబ్బు వెళుతుందంటే డబ్బు వెళుతుంది, డబ్బు ఎక్కడే ఉంటుంది, బలిపాళ్ళు అని ఉంటుంది. డబ్బు బలిపాళ్ళు అని ఉంటుందండి, ఆ గర్వం కూడా వెళ్ళిపోతుంది. ఒక్కోసారి ఏమవుతుందండి, ఆడు బతుకుండగానే డబ్బు అంతే పోతుంది. అలా చూస్తున్నాం కదా, ఇప్పుడు సచిన్ కంప్యూటర్స్ రావడానికి చాలామంది ఐశ్వర్యంతో అలా చూస్తున్నాం కదా. ఈ మధ్యన దివాళాలు తీసిన వాళ్ళు ఎక్కువ మంది రాజులే. హైదరాబాద్లో కూడా దివాళాలు తీసిన వాళ్ళు ఎక్కువ మంది రాజులే. ఏమో నిజంగా లేక తీశారో ఉండి తీశారో మనకేం తెలియదు. అంచేత ఎందుకు చెప్తానంటే, మనిషి ఉండగా డబ్బన్నా పోతుంది, డబ్బు ఉండగా మనిషి అన్నా పోవచ్చు. అంచేత ఇవన్నీ ఉరికే బయట విషయాలు చూసి మనం అహంకారం పెంచుకోకూడదు. ఇవన్నీ స్వప్నం సమానం. ఏంటిది, ఇవన్నీ స్వప్నం. ఇది మనం ఎవరిని ఏ విషయంలో కూడా ఆక్షేపించకూడదు. ఎవరికైనా కుంటోడు ఉంటే అని పేరు పెట్టి పిలవాలి, కానీ కుంటోడు అనకూడదు. భగవంతు కుంటోడు కుంటోడు అంటే ఆ కుంటితనం ఏదో జన్మలో తిరిగి మనకు వస్తుంది. మనం ఇచ్చిందే మనకు వస్తుంది, మనం చేసిందే మనకు వస్తుంది. మనం చేసిందే మనకు ఎదురొస్తుంది, కానీ మనకు చెయ్యింది మనకు రాదు. అది గుర్తుకు పోయాది లా. అది అది ఏంటది, ఎటర్నల్ లా. అది అమానిత్వం. ఈ నేను ముందు నేను ఏదో నాలో ప్రత్యేకత ఉంది, అందరిలో లేని ప్రత్యేకత నాలో ఉంది, నాలో శ్రేష్టం ఉంది అని అనుకోవద్దు. ముందు అది వదిలేయి. నువ్వు అది వదిలేయకుండా జ్ఞానం సంపాదించావు, నీకు జ్ఞానం రాదు. అమానత్వం, అదంబిత్వం అంటే దాంభికం లేకుండా ఉండటం. కొంతమంది డంబాచారం మాటలు చెబుతారు. అది చెప్పి మాటలు డంబాచారం మనకు తెలుస్తూ ఉంటుంది. డంబాచారం మాటలు బట్టలు డాంబికంగా వేస్తారు, మాటలు డాంబికంగా మాట్లాడతారు. పని సున్నా. పని సున్నండి. మాటలు డాంబికంగా ఉంటాయి, ఇక బట్టలు డాంబికంగా వేస్తారు. అలా బట్టలు కట్టుకోవడం ఇతరుల కోసం కట్టుకుంటారని సామెత. అందుకే ఈ బట్టల కొట్టుకు తీసుకెళ్ళిన వాళ్ళు 15 మందిని తీసుకెళ్తారు. ఈ బట్టల కొట్టుకు వెళ్ళే వాళ్ళు ఒక్కడే వెళ్ళరు. 15 మంది ఈ బట్టలు నీకు నచ్చిన అంటే వాళ్ళందరికీ కట్టిన బట్ట నచ్చిన బట్టలు వీళ్ళు కట్టుకుంటారు అన్నమాట. వాళ్ళకి నచ్చకపోతే తీసేస్తారన్నమాట. అంటే వాళ్ళ కోసం మనం బట్టలు కట్టుకుంటున్నాం అన్నమాట. 15 మంది జనానికి వేసుకెళ్తాం బట్టల కొట్టు. ఇప్పుడు మీకు నచ్చిన బట్ట మీరు తెచ్చుకోవచ్చు కదా. ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా అంటే ఎవరి కోసం మనం బట్టలు కొనుక్కుంటున్నాం అంటే ఆ ఎదరు వాళ్ళ కోసం బట్టలు వేసుకుంటామని అర్థమవుతుందా? ఈ సామెత బట్టలేమో ఎదటి వాళ్ళ కోసం కట్టుకుంటారు. తిండి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినేస్తారు, పక్కన అడగడం ఎత్తనమంటారు. తిండి దొరికిందంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినేస్తారు. బట్టల మట్టికి 10 మంది వేసుకెళ్తారు, కానీ తిండి తినేప్పుడు 10 మందిని పోజేసుకోరు. వాళ్ళు వంటింట్లో పడి తినేస్తారు. తిండి తినేటప్పుడు మమ్మల్ని ఏం తినమంటారని ఎవరు అడగరు. వాళ్ళే తినేస్తారు. వాడికి ఏది ఇష్టం వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు తినేస్తారు. తిండి ఏమో వాళ్ళ కోసం తింటారు, బట్టలు ఇతర కోసం కట్టుకున్నారు. ఇప్పుడు సమాజం పరిస్థితి అదే. ఇప్పుడు అదంబిత్వం, డాంబిక్యం లేకుండా ఉండే అహింస అంటే హింసా ప్రవృత్తి పనికిరాదు. కొంతమంది మాటలతోటి హింస పెడతారు, కొంతమంది మాటలతోటి పెడతారు. ఈ మధ్య ఒక ఆవిడ ఆడబడిచి పని బాగోలేదు. మరి చుట్టాలు అందరి పని ఒక రకంగా ఉంటుందా? ఇప్పుడు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి కదా. ఇప్పుడు మనం ఎవడన్నా ఏదైనా వాళ్ళకి ఐశ్వర్యం తక్కువ ఉంటే వాళ్ళు మన చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే ఉరి ముసుగు పడి ఉండాలి. ఆడపడిచి పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వస్తే ఆ పుట్టి లావురే కదా. పక్కింటి వాళ్ళు ఏ అమ్మాయి ఎలా ఉంది, ఈ పరిస్థితి ఏ ఉంది, ఎలా ఉంది అని ఏదో అంటున్నారు. అంటే ఆవిడ అంది, ఈ మధ్య నాకు ఒంట్లో బాగోటం లేదు అంది. ఎవరు ఆడపడిచి వదినగా అంటుంది ఇంట్లో బాగలేదా ఒంట్లో బాగలేదా అంటాను, తప్పు కదండి. ఇంట్లో బాగోలేదా ఒంట్లో బాగోలేదా అంటే వాళ్ళకి ఇంట్లో బాగోలేదని వదిన గారికి తెలుసు. ముందు మీకు ఇంట్లో బాగోలేదు కాబట్టి ఒంట్లో బాగోలేకపోతే అసలు ఎందుకు ఆ మాటలు ఎందుకు ఆ పక్క పక్కింటి ఆవిడ అడిగింది మీరు బాగుంటున్నారని. నేను ఈ మధ్య ఒంట్లో బాగోలేదు, ఒంట్లో బాగోలేదు ఇంట్లో బాగాలని ఎట్టకారం మాటలు కదా అని హింసే కొట్టక్కలమ్మ. హింస అంటే మనిషిని కొట్టడం కాదు, హింస అంటే మనిషిని కొట్ట మీరు మాటలతోటి కానీ మనస్తోటి కానీ శారీరకంగా కానీ మాటలతోటి కానీ మనస్తోటి కానీ ఇతరులను నొప్పించకూడదు. మీరు టీచ్ చేయొచ్చు, మంచి చెప్పచ్చు ఇతరులకి, మంచి చెప్పొచ్చు కానీ హేళన మాటలు మాట్లాడకూడదు. చివరికి ఆ హేళన మాటలు మీకే వస్తాయి చివరికి. ఏంటి మనం ఎదుటి వాళ్ళని ఏదైతే ఆక్షేపించామో చివరికి అదే మనకు వస్తాయి. ఏళన మాటలు ఎక్కడ మాట్లాడకూడదు, ఆ మాటలు అలవాటు. కొంతమందితో స్నేహం చేస్తే వాళ్ళ మాటలన్నీ మనకు వచ్చేస్తాయి, మనం అలవాటుని బట్టి వచ్చి చివరికి దానివల్ల పతనం ప్రారంభమవుతుంది. ఏమవుతుంది దానివల్ల పతనం ప్రారంభమవుతుంది. అంచేత దాంభికం పనికి వస్త్రధారంలో కానీ రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పారు, మీరు 500 చీరలు కట్టుకుంటున్నారు. ఓ రోజునే ఏటీ నగరం వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి చీరలు 10,000 రూపాయలు కూడా చీరలు ఉన్నాయి, 15,000 రూపాయలు చీరలు ఉన్నాయి టీ నగర్లో. పాలకొల్లోనే భీమవరంలో లేకపోవచ్చు. 15,000 రూపాయలు చీర చూడాలి, చీర కొనుక్కొని కట్టుకోమన్నాడు. ఆ రోజులు అనిపిస్తుంది అంటే మీకు ఇది ఇంద్రి దేవేంద్రి కూడా నా కాళ్ళ కింద బలాదు కూడా అంటే మీ తప్పు కాదు, మీ బట్ట మీ బుద్ధిని మార్చేస్తానని చెప్పాడు రామకృష్ణుడు. అది మీ తప్పు కాదు, అంతకుముందు రోజున బాగానే ఉన్నారు కదా. ఈ 15,000 రూపాయలు చీర కట్టుకునేటప్పటికీ భగవంతుడు కూడా నా కాళ్ళ కింద బలాదుగురు అనుకోండి, పైకి అనరు మనసులో అనుకో, మనసులో అనుకునే పాడైపోయినట్టు. భగవంతుడు సర్వసాక్షి, మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియపోవచ్చు, భగవంతుడికి తెలుసు. నేను చెందినాడు అంతర్యామిగా ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు. అసలు మీకు తలంపు రాకముందే మీకు ఏ తలంపు వస్తుందో ముందు చెప్పగలడు వాడు దేవుడు. మీకు ఇంకా ఇప్పుడు తలంపు లేదు, అది ఇంకో 5 నిమిషాలకు వస్తుంది. ఇప్పుడు చెప్తాడు ఇంకో 5 నిమిషాలు నీకు పలానా తలంపు వస్తుందని, అది మనకు కూడా తెలియలేదు. ఇంకో 5 నిమిషాల్లో మనకు యేసుక్రీస్తుని 30 రూపాయలు లంచానికి పట్టించారు. వాడు ఓ 10 రోజుల ముందు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటున్నాడు. అప్పుడు ఆ మాట నిజమే, అప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటున్నాడు. ఆయన దగ్గరికి పిలిచాడు, ఎవరిని నీ బుద్ధిలో దోషాలున్నాయి, ఇప్పుడు నిజమే అంటున్నావు దేవుని కుమారుడు, ఇంకో 4 రోజుల్లో నేను ఎక్కడున్నానో ప్రభుత్వానికి 30 రూపాయలు లంచం, ఎంత చేస్తే 30 రూపాయలు లంచానికి నువ్వు పట్టిస్తావు, ఆ బలహీనత నీకు ఉంది, నీకు కనపట్టలేదు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని ఏ నోరు అయితే అంటుందో మళ్ళీ ఆ నోరే 30 రూపాయలకి మళ్ళీ ఆ మనసే 30 రూపాయలకి ఆశపడి దేవుని యేసుక్రీస్తుని పట్టిస్తుంది, నువ్వే పట్టిస్తావు. ఎంచే నీకు డబ్బు మీద వ్యామోహం పోలేదు, జరగబోయేది అంటే అలాగే యేసుక్రీస్తు ఎలా చెప్పాడు అలాగే జరిగింది. అంటే మనకు ఏ బలహీనతలు ఉన్నాయో మనకు దేవుడికి తెలుసు, మనకు తెలియదు. అంటే మనం మంచివాళ్ళు అనుకుంటాం, ఆ తలంపు బ్రెయిన్ మన వాసన తలంపు కింద మారి బుద్ధిలోకి అదే మెదడులోకి వచ్చే వరకు మనకు తెలియదు ఆ బలహీనత ఉందని. మనకే తెలియదు దేవుడికి తెలుస్తూ ఉంటుంది. ఇంకా మన పూర్వజన్మలో ఆయనకి తెలుసు, రాబోయే జన్మలో ఆయనకి తెలుసు, రాబోయే జన్మలో ఆయనకి తెలుసు. అదే కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, అర్జున నీకు నాకు ఒకటే తేడా, నీకు పూర్వజన్మలు గడిచిపోయినాయి నాకు పూర్వజన్మలు గడిచిపోయినాయి, అయితే వాటి గురించి అని నాకు తెలుసు నీకు తెలియదు, రాబోయే జన్మలు చాలా ఉన్నాయి ఆ జన్మల గురించి నీకు తెలియదు నాకు తెలుసు. తెలియటం తెలియకపోవటం తేడా, కానీ నీకు జన్మలు గడిచిపోయినాయి నాకు జన్మలు గడిచిపోయినాయని పరమాత్మ చెప్పాడు. మనకేం తెలుసు ఈ గోడ పక్కన ఉంది ఏం తెలియదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు కాదు ఇంకో గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ ప్రారంభం ఏం తీసుకొస్తుందో మనకు తెలియదు. ఆ దేహ ప్రారంభం ఉంటుంది కదా, ఆ ప్రారంభంలో ఏం కొట్టుకొస్తాయో మనకు తెలియదు. మంచి రావచ్చు, చెడ్డ రావచ్చు, ఇవన్నీ మనసుకి ఇవన్నీ లా చట్టం. ఇది మంచి వచ్చినా చెడ్డ వచ్చినా మనసుకి సంబంధించిన విషయాలే కదా. మంచి ఎవరికి మనసుకి, చెడ్డ ఎవరికి మనసుకి, అవి మనసుకి సంబంధించిన విషయాలు, దేహానికి సంబంధించిన విషయాలే. ఆ రెండు నువ్వు కాదు, ఆ రెండు ఈ రెండింటిని అతిక్రమించి లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేయమని అడిగి భగవాన్ బోధ. ఈ తొడుగుల్ని ఏది మనస్సు, బుద్ధి, సంకల్పం, వికల్పం, ఇవన్నీ తొడుగులు, అన్నమయ్య కోసం, ప్రాణమయ్య కోసం, ఇవన్నీ కవరింగ్స్. అని ఈ కవరింగ్స్, ఈ కవరింగ్స్ అన్నీ పక్క గెంటేసి నువ్వు లోపల గడిపినాయి, కానీ హృదయంలో ఉన్న అంతర్యామికి గోచరిమ కాదు. అయితే ఇవన్నీ కవరింగ్స్ని గెంచేయడానికి నీకు వైరాగ్యం ఉండాలి. వైరాగ్య బలం లేకపోతే నువ్వు లోపల గెంటలేవు. ఈ బయట గెంటలేవు. నువ్వు కానిదాన్ని కానట్టుగా తెలిసే వరకు ఏది ఏది నువ్వది నీకు తెలియబడదు. నువ్వు కాని విషయాలు కానట్టుగా నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఏదిగా ఉన్నావు నువ్వు అది నీకు తెలియబడదు నీకు. అంచేది మీ ఇక్కడ మాటలో డాంబికం వద్దు. ఇవన్నీ ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, మీరు ఏదో పెద్ద పెద్ద గొడవలోకి వెళ్ళిపోయి ముందు చిన్న చిన్న విషయంలో చిన్న చిన్న గొడవల్లో జాగ్రత్తగా ఉన్నాడు. మీదో 4 గంటలు ధ్యానం చేస్తాం, 10 గంటలు ధ్యానం చేస్తాం, ఇలా పిచ్చమాటలు ఏం చెప్పకండి. 4 గంటలు ధ్యానం చేస్తే దాంభికంగా ఉంటే అర్థం ఏంటి? అదికే 4 గంటల పోయి ధ్యానం చేస్తున్నారు దాంభికంగా. మా కొంతమంది మాటలో అసలు ఆడంబరం, బట్టల్లో ఆడంబరం, తిండిలో ఆడంబరం, ఏ సగం పాడు చేస్తూ ఉంటారు, తినే సగం పాడు. ఈ పెళ్ళిళ్ళు భోజనాలన్నీ 50% వేస్ట్. ఈ పెళ్ళిళ్ళు భోజనాలు పెడుతున్నారు కదా, అన్నీ 50% వేస్ట్. ఏదో తింటారే అంటే వీళ్ళు అక్కడ తినటం కంటే వీళ్ళు గొప్పగా పెళ్లి చేశారని ప్రజలు అనుకోవాలను. అంటే మనం ఎవరి కోసం బతుకుతున్నాము? మన జ్ఞానం కోసం బతుకుతున్నాము, ఇతరుల కోసం బతుకుతున్నాము. అంటే ఫుడ్ కాడ కూడా దాంబికైన బట్టలు ఎటువంటివో, దాంబికైన మాటలు ఏంటివో, దాంబికమైన తిళ్ళు తినకూడదు, కాస్ట్లీ ఫుడ్ తినకూడదు. ఏంటది కాస్ట్లీ ఫుడ్ తినకూడదు? ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ డిన్నర్ చేశాడు గాంధీ గారికి. అంటే ఆయన 100 మంది పిలిచాడు విఐపీసీని ఎక్కడ కలగటాలో. వచ్చే టైంకి వచ్చాడు బాపూజీ. ఎవడ విస్తరంక చూడలేదు, ఎవడ ముఖంక చూడలేదు. ఆ 100 మంది ఎవరో చూడలేదు. వచ్చిన వాళ్ళు ఎవడు అక్కడ విఐపీసీ వాడు కలకత్తా సిటీలో. మీరు ఎవడ ముఖం ఎవడ వేరే, ఇది మై ప్లేట్, నాకు ఎక్కడ ఉంది, నాకు వడ్డించిన విస్తర ఎక్కడ ఉంది. సరిగ్గా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, ఆడు తిని ఏదో తినేసాడు, వెళ్ళిపోయాడు. పక్క ఆకు అంక చూడలేదు, పక్క మనిషి అంక చూడలేదు. వెర్ ఈజ్ మై ప్లేట్? వాళ్ళని పిలిచారు, వాళ్ళు వచ్చారు, మనల్ని పిలిచారు. మన ఆయనకి ఆయన ఏది తింటాడో లెక్క ప్రకారం తెలుసు. ఆయన ప్లేట్ ప్రత్యేకంగా ఆయన పక్కోళ్ళంక చూడడం, ఇంకా తినేటప్పుడు పక్కోళ్ళంక చూడడం. ఒకసారి ఎక్కడ ఇది నాగపూర్లో ఒక ఆశ్రమం ఉంది, ఆయనకు 2 ఆశ్రమాలను, ఒకటి అలహాబాద్ అహ్మదాబాద్లోనే, ఒకటి నాగపూర్లోనే. ఈ నాగపూర్ ఆశ్రమం, దాన్ని సబర్మతి ఆశ్రమం అంటారు అహ్మదాబాద్లో. నాగపూర్ దగ్గర ఏమో ఇది దీనికి ఏదో ఆశ్రమం పేరు ఉంది. ఆయన భోజనం చేస్తున్నాడు, ఆయన పక్కన ఎవడో కూర్చున్నారు. అది ఈ కొబ్బరికాయ, ఇది వేప పువ్వు పచ్చడి స్వీట్ కింద చేశారు. అది అంటే వేప పువ్వు పచ్చడి స్వీట్ ఎలా ఉండదు, అందులో స్వీట్ ఏముండదు. ఆయన కొంచెం వేప పువ్వుతో చేసి తిని కూడా అన్నం తినేసాక, మజ్జిగ అన్నం తినేసాక, ఆ వడ్డించేవాడు ఏంటంటే ఆకలిని తీసుకొచ్చి మిగతా విస్తరణలో వడ్డించకుండా కాస్త విస్తరణలో వడ్డించాడు. ఈ పక్కోడు ఏమనుకున్నాడు, పక్కోడు అంటే మామూలుడు కదా, ఆడి పేరు ఏదో ఉంది, ఈయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, ఆయన చాలా పెద్దవాడు, 1936 ఆ మాటలు, ఆయన పేరు ఏదో ఉందండి, ఆయన పుస్తకం కొన్ని లక్షలు చేయలేను, ఈయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని బుక్ రాశాడు ఆయన, ఆయన ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నాడు, ఆయన గాంధీ గారి పక్కన కూర్చున్నాడు, అది లడ్డులా ఉంది కదా, లడ్డుది కదా, యాపు పచ్చడ, యాపు పచ్చడిలా తయారు చేసిన ఉండదు, ఈయన వేసాడు, ఈయన వేసి ఈయనేమనుకుంటున్నాడు, యోగి గారు ఏదో స్వీట్ చేశారో మనకే ఇట్లా తింట అనుకుంటున్నాడు. అప్పుడు గాంధీ గారు చూసి అప్పుడు ఎంగిల్ చేయలేదు అను, ఏండా మీరు మీరు తింటానంటే ఇది మీరు తినని ఆడ విస్తరణ చేశాడు, అది పచ్చి విషం అది. గాంధీ గారు ఆముదం మీరు జిన్ను ఎలా తింటారో అంత స్లోగా ఆముదం తాగలను, మీరు జిన్ను తినేటప్పుడు గబగబా మింగేస్తారా, ఒక చెంచా స్లోగా తింటారా, స్లోగా తింటారు. అలాగే ఆయన ఆముదం పుచ్చుకున్నప్పుడు ఒక్కో చెంచాతో ఇలా నాగుతాడు ఆముదం, అంటే ఆ టంగ మీద చేయం, ఆడు చేశాడు పక్కన. ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని బుక్ రాశాడు, చాలా సేర ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ ఆయన. ఆయన వేస్తే ఏదో బాగుంది అనుకున్నాడు, అక్కడ వండ చూశాడు, అది లావులు పెట్టుకున్నాడండి, పచ్చి విషం అది. ఇప్పుడు ఇంతకీ మింగేయాలా వదిలేయాలా నవలాలని పిల్లలు నోట్లో పెట్టేసుకున్నాడు, కక్కేసుకుంటే గాంధీ గారు ఏమనుకుంటారు, నవలు నో నవలటానికి ఏమో నవలలేకపోతున్నాడు, మరి మేము ఊసేద్దామంటే అగౌరవం వస్తున్నామని అని అటు ఇటు కక్కడం కుదరదు, నవలటం నవలటం కుదరదు, మింగేశాడు సడన్ మింగేసి గౌకని మళ్ళీ కంటం సరిగ్గా జీవితంలో తిన గ్లాసు మంచినీళ్ళు తాగేసి బతికిన విజిగూడని బయటకు వచ్చాడు బంతి నుంచి లేచి. పోనీ ఊసేస్తే పక్కన గాంధీ గారు కూర్చున్నారు, అడుగుతాడు కదా ఎందుకు ఊసేసామని, ఇన్ని తిప్పలు పడి బయటకు వచ్చాను అని చెప్పాడు, ఆయనే చెప్పాడు ఆయన ఆటోబయోగ్రఫీ, బతుకు జీవుడా నాకు ఆయన పక్కన ఎందుకు కూర్చున్నాను నేను అనుకున్నాడు. అది తిండి కాడా, ఇప్పుడు నీకు ఎక్కడైనా దొరికిందని తినేయకూడదు, ఇప్పుడు నీ ఆయన తిండి కాడా, మీరు ఎక్కడైనా ఒకే పత్రికైనా ఉండాలి, మీరు తినే మీరు తినకూడదు మానేయాలి, అదే తిండి కాడ జాగ్రత్తగా ఉండాలి, వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత బిహేవియర్ ప్యాటర్న్ నిరాడంబరంగా ఉండాలి, లోపలికి వెళ్ళి దాంట్లో ఎంత జాగ్రత్తగా ఉన్నారో బయటకు వచ్చి దాంట్లో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా తినేప్పుడు 4 సార్లు ఇలా చూసుకుంటారు, బాగుందా లేదా నలకలు ఉన్నా లేదా, అది లోపల వేసుకున్నప్పుడు ఎలా జాగ్రత్తగా ఉంటారో లోపల నుంచి బయటకు వచ్చే మీ మాటల విషయంలో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది తినే తిండి జాగ్రత్తగా చూసుకుంటారు, లోపల నుంచి వచ్చే మాటలు బయటకు వస్తాయి కదా ఆటల విషయంలో అజాగ్రత్తగా ఉంటారు, అలాగే ఎక్కువ మంది పేచీలు తెచ్చుకుంటారు, లోపల నుంచి బయటకు వచ్చి దాంట్లో అజాగ్రత్తగా ఉంటారు, బయట నుంచి లోపలికి వెళ్ళి దాంట్లో మటుకు భూతత్వం పెట్టి చూసుకున్నట్టు 10 సార్లు చూసుకుని తింటారు. అంటే బయట నుంచి లోపలికి వెళ్ళి దాంట్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటున్నారో లోపల నుంచి బయటకు వచ్చే దాంట్లో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. అహింస అంటే మీరు శరీరంతో కానీ మనసుతో కానీ, ఆ తర్వాత ఈ హేళన మాటలు ఎవరి దగ్గర మీరు హేళన అది అలవాటు అయిపోతుంది, చివరికి మీరు హేళన మాటలు మాట్లాడారనుకోండి అది చివరికి అలవాటు అయిపోతుంది. అంచేదా మీరు మీరు చెయ్యాలనుకుంటే చేయటం, మానాలంటే మాంటాం మనం, మాకు మా ఇంటికి స్వాతంత్ర సమరయోధుడు వచ్చాడు అని 8 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయన పూర్వం 8 నెలలు జైల్లో ఉన్నాడు, ఆ జైల్లో ఉన్న మాట నిజమే, ఆయన కవిత్వం కూడా రాస్తారు. ఇప్పుడు ఆయన పరిస్థితి అంత బాగోలేదు, ఏమంటే మీరు పూర్వం 5 ఎకరాలు ఇచ్చారు జైలు కింద వాళ్ళకి, ఇప్పుడు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి, అప్పుడు 200 ఇచ్చారు, ఇప్పుడు నెలకు 1000 రూపాయలు ఇస్తున్నారు, 5 ఎకరాలు పొలం ఇచ్చారు, మీరు అప్పుడు పెట్టుకోవాల్సిందంటే ధనం 100 ఎకరాలు పొలం వాళ్ళు పెట్టుకున్నారు, మీరెందుకు మానేశారని ఒళ్ళు పొగరెత్తి మానేశారని అంటాడు. అప్పుడు ఒళ్ళు పొగరగా ఉన్నాడు అని కొంచెం వయసులో ఉన్నాను కదా అప్పుడు నా తప్పేని పెట్టుకోపోవటం. మీరు అంటే 100 ఎకరాల నాలుగు పెట్టుకున్నారు నాకు తాడు అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అప్పుడు అయితే ఒళ్ళు పొగరగా ఉండేవాడండి. ఆ పొగరెత్తి చేసిన పనులు మనం ఇప్పుడు బాధపడుతున్నాను చెప్పాడు. ఒళ్ళు పొగరెచ్చి కొట్టుకున్నవాడండి అప్పుడు వయసులోనే. నేను అన్నాను ఇప్పుడు జిన్నూరు ఉంది, జిన్నూరులో 70 ఎకరాలు 80 ఎకరాలని రైతులు పెట్టుకున్నారు. ఏది 5 ఎకరాలకని ఇంకేసి 200 ఇచ్చేవారు ఇప్పుడు వేయిస్తున్నారు. ఇప్పుడు బాగానే ఇస్తున్నారు. జిన్నూరులో 70 ఎకరం 80 ఎకరం పొలం ఉన్న వాళ్ళు పెట్టుకున్నారని మీరు పెట్టుకోబోడంటే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళు. నేను ఒళ్ళు పొగరెచ్చి వయసులో ఉన్నప్పుడు అందరిని మొన్నరకంగా మాట్లాడేవాడు. వాళ్ళు పెట్టుకొని గవర్నమెంట్ డబ్బు వాళ్ళు తింటామండి ఏళ్ళు తింటాను పైగా ఆక్షేపించేవాడండి. అప్పుడు చేసిన పని తప్పని ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు తెలుస్తుందని ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు తెలిసినా ప్రయోజనం ఏంటి అన్నాడు. అది అంటే చేతులు కాలేక ఇంకా ఆకులు పట్టుకోవడం ఎందుకని చెప్పడానికి కోసం చెబుతున్నాడు. డైరెక్ట్గా చెప్పాడు నాకు. నేను పెట్టుకోబోవడం పొరపాటున్నది పెట్టుకున్న వాళ్ళందరిని ఆక్షేపించేవాడి. అప్పుడు ఎందుకు మీరు పెట్టుకోవాల్సింది మీరు పెద్ద స్థితి పరులు కాదు అప్పుడు కూడా నాకు తెలుసు మీరు అంటే ఆయన అన్నాడు ఒళ్ళు పొగరెత్తి పెట్టుకోలేదు అన్నాడు. ఇంకో మాట నా చేత అనిపించట్టు ఏమన్నాడు. వయసులో పొగరెత్తి కొట్టుకున్నాడు అండి జైలుకి వెళ్ళిన మాట నిజమే. ఈ స్వాతంత్ర సమరంలో అదే ఏ మాట మాట్లాడాలో ఏ మాట మా పైగా పెట్టుకున్న వాళ్ళందరినీ ఆక్షేపించేవాడు అంటే మాట కాడ లోపల నుంచి వచ్చే విషయం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అహింస శాంతి తర్వాత ఏంటో అహింస శాంతి అంటే పేషెన్స్ సహనం ఓర్పు ఏంటది సహనం. ఇది శ్రీరాముడికి ఎంత ఓర్పు ఉందంటే భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి ఎంత ఓర్పు ఉందంటారు. సహనం రాముడికి సహనం భూమికి ఎంత సహనం ఉందో శ్రీరాముడికి అంత సహనం ఉందను. ఒకసారి సీత అందరే నువ్వు పైకి పురుషుడిలా కనిపిస్తున్నావు అందరూ పురుషుడు అనుకుంటున్నారు నీకు ఆడదానికి ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయని. మీరు అందరూ సీతను పసివరత అనుకుంటున్నారు కదా. సీతను కూడా గుళ్ళో పెట్టి పూజిస్తున్నాం కదా. అలాగనే ఆవిడ చెడ్డ ఆవిడ కదా పొరపాటు నా మాట వచ్చేసి పియర్ ఈజ్ హ్యూమన్ పియర్ ఈజ్ హ్యూమన్ అలా రోజు అలా ఉందో ఇప్పుడే పొరపాటునే పొరపాటున వచ్చి మనకు కూడా పొరపాటున ఎప్పుడైనా కాలు జారుతుంది కదా. నిన్ను రాముడు అంటే పురుషోత్తముడు అంటున్నారు పురుషుడు అంటున్నారు పైకేమో పురుషుల్లా కనిపిస్తున్నారు నీకు ఆడడానికి ఉండే లక్షణాలు అన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా రాముడి పెట్టదు బాగోలేదు. మీరు అలా ఎప్పుడు ఆయనకొని పట్టు కొట్టేస్తారు మిమ్మల్ని ఇంటికాడ. ఆడంటే సీతమ్మ భర్త అంటే రాముడు. మీరు అలా అనకండి ఇంటికాడ కొట్టేస్తారు మిమ్మల్ని. ఏదో సీతమ్మ అందరు మీరు ఇళ్ళకాడ అలాంటివన్నీ మాటలు అనకండి. వాడు రాముడు అక్కడ, వాడు దేవుడు అయి ఉన్నాడు అక్కడ. ఏడు అంటే అప్పుడు కూడా కోపం రావడం కూడా అది పెట్టడం బాగలేదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆ మాట వాడు శతప్రజ్ఞుడు. ఆ మాట అనకముందు ఎలా ఉన్నాడు ఆ మాట అన్నాక కూడా అలా ఉన్నాడు. కొంతమంది సహిస్తారు కానీ ముఖం చూస్తే బాధపడుతున్నారని తెలుస్తుంది. దాని బాడీ లాంగ్వేజ్ అంటారు, రాసుకోండి. అది నోటితో ఏం చెప్పరు. ఎవడైనా మంచి వార్త ఉన్నారనుకోండి మీకు మీకు అవుకున్న అసూయ రావచ్చు. అసూయ వచ్చినప్పుడు మీ ముఖంలో తెలిసి మీరు నోటితో చెప్పక్కర్లేదు మాకు అసూయ వచ్చిందని మీ ముఖం చూస్తే తెలిసిపోతుంది. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో బాడీ లాంగ్వేజ్. అది నిజమో అబద్ధం మనకు తెలియదు కానీ రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు పైకి విషాద ప్రకటన చేసిన రోషాయ్ బాడీ లాగింగ్ లోపల సంతోషంగానే ఉన్నారు. ఆ పదం ముఖ్యమంత్రి పదం వచ్చేస్తుంది మనం. ఏంది ఒకడు చచ్చిపోతే ఇంకోటి లాభం. ఎక్కడో కూడా ఎక్కడో చోట పళ్ళం ఉంటేనే కానీ ఇంకో చోట మెరక రాదు కదా. దాని బాడీ లాంగ్వేజ్ అంటారు. ఇది రాసుకోండి. ఏంటది మనం ఇప్పుడు నువ్వు మంచివారు చెప్పావు మేము అనుకోండి మీకు, అది మీకు చెప్పాక మీ ఫేస్ బాడీ చూడాలి. మేము చూసినప్పుడు ఆ వార్తకు మీరు ద్వేషపడుతున్నారా సంతోషిస్తున్నారా మీ బాడీ చెప్పేస్తుంది. అది కొంచెం సటిల్ ఇంటలెక్ట్ ఉండాలి. దాన్ని ఏమంటారు, బాడీ లాంగ్వేజ్. మీరు నోటితో చెప్పడానికి చెప్పేస్తే మీ ముఖం చెప్పేస్తుంది కదా. మీరు సంతోషిస్తున్నారా దుఃఖపడుతున్నారా మిమ్మల్ని ఎవరు అడగక్కర్లేదు. మీ ముఖాలు ఉన్నాయి కదా, ముఖాలు చెప్పేస్తారు. మీరు సంతోషించే ముఖాలు లేదా దుఃఖపడే ముఖాలు ఇది రాసుకోండి. దాని ఇంగ్లీష్లో ఏమంటారు, బాడీ లాంగ్వేజ్. ఇంకా అడగక్కర్లేదు వాళ్ళని. మీరు సంతోషిస్తున్నారా ఏడుస్తున్నారా అని వాళ్ళు అడగక్కర్లేదు. వాళ్ళు ఊరికే బాడీని, ఆ ముఖము, ఆ చేతులు ఉంటాయి కదా, ఆ కళ్ళు అలా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. వాళ్ళు ఏడుపు ముఖాలు పెడుతున్నారో లేకపోతే అసూయ వస్తుందో నిజంగా సంతోషిస్తుంది. అది నేర్చుకోండి. బాడీ లాంగ్వేజ్ మీరు కూడా నేర్చుకోండి. అటువంటి మీ మనసు ఎటువంటిదని మీరు ఎవరిన మీ మనసు ఏదంటే వాళ్ళు చెబుతారమ్మా అని చెప్పి ఇంకా బాడీ లాంగ్వేజ్ మీరు నేర్చుకో. అది అనవసరం అనుకోండి. మనకి ఒకవేళ నేర్చుకోవాలంటే సరదాగా బాడీ లాంగ్వేజ్ నేర్చుకోండి. దానివల్ల మనకు పెద్ద ప్రయోజనం లేదు. భగవానికి అయితే అటువంటివి అక్కర్లేదు అసలు. దానివల్ల ప్రయోజనం లేదు. ఊరికే లౌకికంగా చెబుతున్నాను నేను ఏంటి రుజు ఓర్పు ఏంటది సహనము రాజాజీకి కూడా అంత టాలరెన్స్ ఉండదు. గాంధీ కంటే ఎక్కువ టాలరెన్స్ ఎవరో రాజు. ఇలా మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో చివర కూర్చున్నాడు అక్కడ బెడ్ వేసాడు. ఎవరి మీద, రాజాజీ మీద. రాజాజీ బెడ్ వేస్తే అక్కడ పోలీసు వాళ్ళు అడవాడు చేస్తున్నారు ఆడ పట్టుకోవడానికి. రాజాజీ అన్నాడు, ఆయన అరెస్ట్ చేయకుండా జాగ్రత్తగా పట్టుకులా తీసుకురండి. ఏం చేదండి, ఆడికి బహుమతి ఇవ్వాలి మనం. చాలా దూరం నుంచి బెడ్ వేసాడు. ఆ బెడ్ ఎవరికి తగలేసాడు, నాకు తగలాలని వేసాడు. సరిగ్గా నాకే తగిలింది. వాడు ఏకాగ్రతకు మనం మెచ్చుకుని ఆడికి ఏదో ప్రైజ్ ఇద్దాం అన్నాడు. వాడు సీఆర్. వాడు మీటింగ్లో ఎక్కడో చివర కూర్చున్నాడు. చివర కూర్చుని బెడ్ వేసాడు. సరిగ్గా నా మీద నన్నే కొట్టాలనుకున్నాడు. నాకు వచ్చే దెబ్బ తగిలింది అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ బ్రెయిన్స్ కానీ అది చేయలేరు. మీరు పోలీసులు వాడు పారిపోయాడు. మీరు ఆడు వెనకాల ఒకవేళ మీకు దొరికితే తీసుకురండి, ఆడికి ఏదైనా ప్రైజ్ ఇద్దామని జైల్లో పెట్టొద్దు అన్నాడు. అంటే ఏకాగ్రత ఏంటది, ఏకాగ్రత. ఆడు చెడ్డ చేయొచ్చు, హైలీ కాన్సన్ట్రేటెడ్ బ్రెయిన్స్. ఇప్పుడు కెనడియన్ చంపి జాన్ అప్ప కెనడియన్ చంపినప్పుడు వాడు మేడ మీద ఉన్నాడు. రన్నింగ్ కారు రన్ అవుతుంది, రన్నింగ్లో నడుస్తా పరిగెడుతుంది కారు. ఒక చోట లేదు, ఒక చోట పడలేదు, అది ప్రొసిషన్లో వెళ్ళిపోతుంది కారు. వాడు ఎక్కడో మేడ పైన ఉండి ఆ ప్రొసిషన్ కూడా కౌంట్ చేసి మనం ఎక్కడ టార్గెట్ చేయాలో అది కౌంట్ చేసి వాడు కాల్చాడండి. వాడు ఎంత మేధ అంటే వాడు ఎంత మేధావు, నిలబడిన మనిషిని కాల్చడం కాదు. ఆడు కారులో ఉన్నాడు, ప్రొసిషన్ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయి కారుని వనబెట్టి చంపాలని అలా చంపాడు. దాన్ని బట్టి వాడు ఎంత స్కిల్లో చూడండి. వాడు వాడు చేసిన చెడ్డ పని వచ్చు, అది వేరే విషయం. అంటే ఎంత నేర్పు ఉంటే వాడు అలా చేయగలడు. అది ఇప్పుడు ఇంతకీ వాళ్ళు ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే మనం ఇప్పుడు నీకు క్షమాగుణం ఉంటే తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఏంటది, సహనం ఉంటే సహనంలోంచి ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. సహనంలోంచి పల్లానికి నీరు వెళ్తుంది కానీ మెరక్క నీరు వెళ్ళదు. మీకు సహనం ఉంటే టాలరెన్స్ కనుక ఉంటే ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయి. రజోగుణం ఉన్నవాడికి పెరగవు. నీరు పల్లానికి వెళుతుంది కానీ మెరక్క వెళ్ళదు. సహనం ఉన్నవాడి దగ్గర నెమ్మదిగా ఇంటెలిజెన్స్ చేరుతుంది కానీ సహనం లేని వాడి దగ్గర చేరదు. ఆర్జవం ఇంకేంటమ్మా, ఆర్జవం అంటే రుజువుగా ఉండటం, సరళంగా ఉండటం. ఇది ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం ఈ పాయింట్. అంటే రుజుత్వం, రుజుత్వం అంటే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీరు పెద్ద ఏం కష్టపడకండి, మీరు మరీ కష్టపడిపోకండి. అంటే ఇక భగవంతుడు ఈ గుణాలు ఎందుకు చెబుతున్నాడు, ఈ గుణాలు మీకు లేకుండా ధ్యానం చేసినా జపం చేసినా రాదని. ఇక మీకు ఏం మిగులుతుంది, జ్ఞానం మిగిలి చెమట చెమట మిగులుతుందని. జ్ఞానం మిగలదో చెమట మిగులుతుంది బాగా. పడుతుంది కదా. రుజుత్వం అంటే కొంతమంది మనసులోనేది మాటతో చెప్పరు, నోటితో చెప్పరు, నోటితో చెప్పరు, చేతితో చేయరు. వాళ్ళు మనసులో ఉందో మనకు చెప్పరు, మనకు చెప్పరు. నోటితో వాళ్ళ మనసులో ఉన్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, చేతితో చేసేది ఒకటి. ఇలా అర్థమవుతుంది మీకు? వాళ్ళ మనసులో ఉన్నది ఒకటి, నోటితో చెప్పేది ఒకటి, చేతితో చేసి మూడాటికే సంబంధం ఉండదు. ఈ మధ్యన ఒక రాజకీయ నాయకుడు, ఆ తండ్రి రాజకీయ నాయకుడే, కొడుకు రాజకీయ నాయకుడే. కొడుకు బతుకున్నాడు, తండ్రి చనిపోయాడు. ఆడు కొడుకుని అంటున్నాడు, మరి ఆవిడ ఏమైనా మీ తండ్రి గారి పత్రిక మీ తండ్రికి మీ పత్రికి చాలా తేడా ఉందండి. ఆయన మనసులో అనుకున్నదే చెప్పాడు, మీరు మనసులో అనుకున్న దానికి చెప్పేదానికి తేడా లేదన్నాడు. మా తండ్రి గారు అందుకే పాడైపోయాడు, నేను ఇలా చెబుతున్నాను కాబట్టి బాగుపడ్డా అన్నాడు. మా తండ్రి గారు ఊరికే పాడవలేదు, ఆ మనసులో ఉన్నది నోటితో చెప్పేసేవాడు, నోటితో చేతితో చేసేవాడు, అందుకే పాడైపోయాడు, నేను అందుకే పాడవలేదు, అందుకే అభివృద్ధిలోకి వచ్చా అన్నాడు. మీ భగవద్గీతలో ఏం చెప్పాడో నాకు తెలియదు. మా తండ్రి మీరు ఏ కారణంలో చెప్తున్నారు, ఆ కారణం వల్ల మా తండ్రి గారు చనిపోయాడు. ఆయన చేసిన నేను చేస్తుంటే నేనే పాడైపోయింది, అలా కాదు కదా, నేను బాగుపడ్డాను కదా అంటున్నాడు. అవి మనుషులు మాటల ప్రమాణం కాదు మాకు. అంటే మిమ్మల్ని కొన్ని టెస్టులకు గురి చేశాక మీకు కావాల్సింటే కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తాడు భగవంతుడు. ఐశ్వర్యం అంటే ఈశ్వరుడే, కానీ కొన్ని ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడికి ఎంతో కొంత ఐశ్వర్యం వచ్చి తీరుతుంది. ఎక్కడైతే జ్ఞానం ఉందో, ఎక్కడైతే మీకున్న జ్ఞానం నిజమైతే, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ ఎంతో కొంత ఐశ్వర్యం వచ్చి తీరుతుంది. అంటే వాడితో వాడు వాంఛతోటి వాడు కోరికతోటి సంబంధం లేదు, వాడు వాంఛతోటి కోరికతోటి సంబంధం లేదు. ఇప్పుడు రామకృష్ణ మట్టంత కొన్ని వేల కోట్లకి అధికారాలు, వాళ్ళు ఎవరికెళ్ళి డబ్బు అడగరు. అలాగే రమణాస్తి మనకి ఎక్కడి నుంచి వచ్చి, రమణ మహర్షి గారు ఎక్కడికి వెళ్ళి డబ్బు అడిగారా? ఆ సంబంధమే లేదు. వివేకానంద అంత అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఈ కొంతమంది స్వాములు అసలు ఎవరిని అడగరు, వచ్చింది ఏదో అలా ఖర్చు పెడతా ఉంటారు. కానీ అసలు మామూలుగా జ్ఞాని ఎవరిని అడగకపోయినా ఐశ్వర్యం వస్తుంది. అది అలా అది ఎంతో కొంత ఐశ్వర్యం అక్కడ చేరాలి. అది జ్ఞానంలో ఉందో వైభవం ఉంది, అక్కడ శాంతి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, శక్తి కలుగుతుంది. మీకు అర్థమవుతుంది, ఈ ప్రపంచం అంటే ఏముంది, శక్తే కదా. ఈ ప్రపంచం అంటే శక్తి, ఎనర్జీ కదా. ఈ ప్రపంచంలో అంతది కూడా ఎనర్జీ. అలా జ్ఞాని, ఏ జ్ఞాని కూడా శక్తి లేకుండా ఉన్నాడు, శక్తి జ్ఞానం లేకుండా ఉండదు. జ్ఞాని శక్తి లేకుండా ఉన్నాడు, శక్తి జ్ఞానం లేకుండా ఉండదు. మన కళ్ళకు కనిపిస్తున్న ఆ ప్రపంచం అంతా కూడా శక్తి, తర్వాత ఏమో సహనం, వీటి యొక్క సమ్మేళనమే, వీటి యొక్క సమ్మేళనమే. ఆర్జవం ఆశయం ఎక్కడ ఉన్నాడో, రుజుత్వం ఉండాలి అంటే నిదానంగా ఉండాలి. తర్వాత ఇంకోటి మనకు నిద్ర బాగుపడుతుంది. తర్వాత ఇప్పుడు మనం అనుకున్న దాడు చెప్తాము, చెప్పిందే చేస్తాము. కొంతమంది అవును అవును అవునంటే అవునని చెప్పేస్తారు, కొంతమంది కాదంటే కాదని చెప్పేస్తారు. ఏ గ్రామంలో ఉన్నా కొంతమంది అవునని చెప్పరు, కాదని చెప్పరు. వాళ్ళతో చాలా ప్రమాదం, ఆ ఊరికే ప్రమాదం. టౌన్లో ఉన్నాడు వాళ్ళు అవునని చెప్పరు, కాదని చెప్పరు, పోనీ వెళ్ళిపోమని అసలు చెప్పరు. అది అంతా వాళ్ళకి తెలివితేటల కింద లెక్క. అవునని చెప్పరు, కాదని చెప్పరు, ఏమంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పరు. మనంతా మనమే చిరాకు వచ్చి వచ్చేయాలి బయటకు. అలా చేస్తారు వాళ్ళు, వెళ్ళిపోమంటారు, పొగడతారు అంతే. అంచేత మనంతా మనమే బయటకు వచ్చే, అవునని చెప్పరు, కాదని చెప్పరు, లేదా వెళ్ళిపోండి అని చెప్పరు. మన అంతా మనం బయటకు వచ్చారు కానీ వాళ్ళు ఏది చెప్పరు. వాళ్ళతో చాలా ప్రమాదం, గ్రామానికి ప్రమాదమే, దేశానికి ప్రమాదం. ఎస్టో లేదు, నో లేదు, కొన్ని వెళ్ళిపోండి అని చెప్పరు. మనంతా మనం బయటకు వెళ్ళిపోవాలి కానీ అది వెళ్ళిపోమని చెప్పడం. అది అంటే వాళ్ళకి ఆర్జవం లేదని, అంటే రుజుత్వం లేదని. ఇక్కడ మీరు వెళ్ళి గడ్డపాలు అడగండి ఎవరినైనా, కొంతమంది ఉంటే ఇస్తారు లేకపోతే లేదండి అని చెప్పేస్తారు. కొంతమంది ఉందని చెప్పరు, లేదని చెప్పరు, ఇస్తానని చెప్పరు, ఇవ్వనని చెప్ప. అది ఏమైందంటే, అదేమైందంటే గడ్డపాలు అడుగుతాండి అది ఏమైందంటాడంటే, అది ఏమైందంటే అప్పుడు ఇది గడ్డపాలు అడుగుతాండి అది ఏమైందంటాడేంటండి. అందుకే ఆయన గడ్డపార ఈ అడిగివాడి గడ్డపార అడుగుతున్నాడు. అప్పుడు ఏమైందంటే, అప్పుడేమైందంటే, ఎప్పుడు ఎప్పుడేమైందండి అంటే, సృష్టిలో ఇలా రకాల చాలామంది ఉంటారు. వాళ్ళు పరమ లౌకికులు. ఏంటో లౌకికం కాదు, లౌకికం తప్పించే వాళ్ళకి ఏం అక్కర్లేదు, అవునని చెప్పలే కాదు. అప్పుడు ఏమైందంటే, ఇది గడ్డపార అడుగుతుంటే అప్పుడు ఏమైందంటాడు ఏంటండి. కొన్ని ఇవ్వనండి చెప్పవచ్చు, లేదని చెప్పవచ్చు. ఇవ్వనని చెప్పడానికి మగమాటం పడితే ఎవరు మా దగ్గర లేదండి అని చెప్పవచ్చు, ఏదో రకరకాలుగా చెప్పవచ్చు. మళ్ళీ వెళ్ళిపోమండవు, మనంతా మనం చిరాకు వచ్చి బయటకు వచ్చి లౌకికులు అంటారు. ఏంటి రామకృష్ణ పరమాచారి ఈ లౌకికులతో మీరు స్నేహం చేస్తే 6 నెలలు చేసిన సాధన అంతా పోతుందని చెప్పాడు. మీరు 6 నెలల కష్టపడి సాధన చేసి ఇటువంటి లౌకికులతో 2 రోజులు స్నేహం చేస్తే మొత్తాన్ని పోతుంది మీ సాధన అంతా అని చెప్పాడు. మీ పుణ్యబలం అంతా కూడా మొత్తానికి పోతుందని చెప్పాడు, పోతుందని చెప్పాడు. అంటే మీరు సంపాదించుకున్నంత ఒక రోజులో పోతుందని చెప్పాడు. అంటే రుజుత్వం లేకపోతే వాళ్ళతో ఇంత ప్రమాద వస్తాను. తర్వాత ఆచార్యోపాసన, ఆచార్యుడు అంటే గురువు, ఆచార్యుడు అంటే గురువుని గౌరవించాలి, గురువుని ప్రేమించాలి, గురువుని ప్రేమించాలి. గురువు చేసే పని మీ తల్లిదండ్రులు చేయలేరు, వాళ్ళకి చేత కాదు. వాళ్ళకి చేద్దామని వాళ్ళు చేద్దామన్నా మీకు 4 బట్టలు కొనిస్తారు, లేకపోతే మీకు ఇంకేదైనా ఒక కారు ఒకటి కొనిస్తారో తిరగడానికి. ఈ మధ్యన ఎవరో అమ్మాయి అంటున్నారు, నాకు కారు వద్దంటే మా నాన్న కొనిచ్చేసేసారండి, నేను వద్దని చెప్పానండి, మరి ఏదో నా దగ్గర డబ్బు ఉంది కదా, నీకు కొనివ్వకపోతే ఎవరు కొనిస్తారని కొనిచ్చేసారండి అంటున్నారు. అయితే మీకు కారు ఒకటి కొనిస్తారు, బట్టలు ఇస్తారు, మీరు ఏదో మామూలుగా భౌతికం వాళ్ళ జ్ఞానం ఎక్కడ ఇస్తారు మీకు, పునర్జన్మలోంచి విడుదల ఎక్కడ చేయగలరు, అసలు ఇంకోటి దుఃఖంలోంచి మిమ్మల్ని బయటకు తీసుకురాలేదు. ఒక గురువు ఎందు భక్తి కలిగి, గురువు ఎందు శ్రద్ధ కలిగి, గురువు ఎందు విశ్వాసం కలిగింటే అందరి దేవతలనే మనం గౌరవించినట్టు. కుట్ర అంతయి కోసి, కుట్ర అంతయి కోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల. మీ తల్లిదండ్రులు మీలో బ్యాడ్ ఏదైనా ఉండి మీరు బాగుపడుతున్నారో లేదో చూసుకుంటారు, కానీ మీలో బ్యాడ్ ఉంటే తీయటానికి ఎవడ ఏ తల్లిదండ్రులు ప్రయత్నం చేయరు. మీరు 24 గంటలు తాగేసినా పర్లేదు కానీ బాగా సంపాదించుకోండి అని చెప్తారు. మీరు 24 గంటలు తేకాట ఆడినా పర్లేదు, బాగా సంపాదించుకోండి అని చెప్తారు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కదా, వాళ్ళ దృష్టి అంతవరకే. వాళ్ళు ఏంటి, వాళ్ళ దృష్టి అంతవరకే. అంటే గురువు అలా కాదు కదా, మిమ్మల్ని స్వమూలంగా ఆయనం చేస్తాడు. అంటే ఏ కారణాల వల్ల మీరు జన్మలోకి వచ్చారో మళ్ళీ ఈ కారణాలన్నీ ఇక్కడే కాల్ చేసి పునర్జన్మ లేని స్థితికి తీసుకెళ్ళటానికి గురువు చూస్తాడు. గురు రూపమై వెలుగు కుట్ర అంతయు కోసి అంటే గురువు చేసే పని ఇక్కడ చెబుతున్నాడు రమణ మహర్షి గారు. నాలో నువ్వు ఫారిన్ మ్యాటర్ అంతా తీసేసి ఓ అరుణాచలేశ్వరుడా, నిన్ను అనుభవంలో తెచ్చుకోవడానికి, నిన్ను అనుభవంలో తెచ్చుకోవడానికి నాలో ఏ బలహీనతలు ఉన్నాయో అన్నీ బయటికి లాగి కాల్చి బూడిచ్చాయి. ఇది గురువు చేసే పని. ఇప్పుడు నాకు గురువు ఎవడో, నువ్వే గురువు. బాహ్యంగా మానవ రూపంలో నాకు గురువు లేడు, నిన్నే గురువు కింద భావిస్తున్నాను. నాలో ఉన్న కుట్రంతా తీసేయి, నాలో ఉన్న ఫారిన్ మ్యాటర్ అంతా తీసేయి, నాలో ఉన్న ఫారిన్ మ్యాటర్ అంతా కూడా తీసేయి. నాలో ఉన్న కుట్రంతా బయటికి తీసేసి కాల్చి బూడిచ్చేసి గుణముగా పాలించు. ముందు సద్గుణాలతో నన్ను అలంకరించు. సద్గుణాలు ఎందుకు, సద్గుణాల జ్ఞానమా? సద్గుణాల జ్ఞానం కాదు, సద్గుణములు జ్ఞానమునకు దారి చూపిస్తాయి. మీకు మంచి గుణాలు ఉన్నాయనుకోండి, మంచి గుణాలు ఉన్న మంత్రం చేత మీకు ఆత్మజ్ఞానం వచ్చేసిందని కాదు, ఆ మంచి గుణాలు జ్ఞానానికి దారి చూపిస్తారు. ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు ఇల్లు ఎక్కడని అడుగుతానుకో మనకు కూడా వచ్చి దారి చూపిస్తారు. మంచి గుణాలు అటువంటివి అంటే ఆత్మజ్ఞానానికి దారి, అది దారి చూపిస్తుంది. ఏది అది మంచి గుణాలు అంచుకు. అంతేగాని గుణమే జ్ఞానం కాదు. అక్కడ కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు. నువ్వు నాకు గురువుగా ఉండి గురువు చేసే గైడెన్స్, గురువు దగ్గర నుంచి ఏ సహాయ సహకారాలు వస్తాయో అవి కూడా నువ్వు నాకు ఆ సహాయ సహకారములు అందించు. అరుణాచలేశ్వరుడు ఓ అరుణ అంటే గురు రూపమై నాకు ప్రకాశించి గురువు భక్తుడికి ఎలా చేస్తాడో నువ్వు కూడా నా పట్ల అలా చేసి నన్ను ఉద్ధరించు. నన్ను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేసినా నీ సహకారం లేకుండా నేను ఉద్ధరింపబడను. నన్ను నేను బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసినా నీ సహకారం లేకపోతే నా ప్రయత్నం సఫలమవ్వదు. అంచేత మనం ఏం ఆచార్యుని ఉపాసించాలి. ఆచార్యుడు అంటే ఆత్మానుభవం ఉండాలి. అక్కడ శాస్త్రజ్ఞానం ఉండాలి, ఆత్మానుభవం ఉండాలి, మానవ స్వభావం తెలిసి ఉండాలి. ఎదుటి వాళ్ళకి స్వీట్గా కాకుండా సాఫ్ట్గా చెప్పాలి. చెప్పేది ఎలాగ రఫ్గా చెప్పకూడదు, స్వీట్గా చెప్పాలి, సాఫ్ట్గా చెప్పాలి. వాడికి గురువు చెప్పేది వినబుద్ధి వేయాలి, ఆచరించాలనే బుద్ధి వేయాలి వాడికి. ఆచరించాలి ఇవన్నీ గురువే బాధ్యత పెట్టుకోవాలి. ఈ బాధ్యత అంతా గురువే పెట్టుకోవాలి. నువ్వే వంట చేయాలి, నువ్వే అరిటాకి తేవాలి, నువ్వే వడ్డించాలి, అన్నీ నువ్వే అని భగవాన్ దగ్గర ఒకడు అన్నాడు. అన్నీ నువ్వు చెప్పినట్టు అన్నీ నేను చేస్తాను, నోట్లో కూడా పెడతాను, కానీ నింగటం అనే పని నువ్వు చెయ్యి. నీకు అన్నీ కలిపేసి నోట్లో కూడా నేనే పెడతాను, కానీ ఒక చిన్న పని నువ్వు చెయ్యాలి. ఏంటా పని? మింగటం అనే పని చెయ్యాలి. ఆ ఒక్క పని నువ్వు చేయి సరిపోదు, మిగతా పనులు నేను చూసుకుంటాను. మనం గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం, నీళ్ళు తాగమంటాం. మనం తాగించడానికి కదా తాగాలి. అలాగే నీకు అన్ని సదుపాయాలు అందిస్తావు నీకు, కానీ అవి వినియోగించుకోవాల్సింది నువ్వే. అంటే తెలివైన వాడికి తెలివి తక్కువ వాడికి తేడా ఏంటంటే, తెలివైన వాడు అవకాశం వచ్చినప్పుడు తొందర పట్టుకుంటాడు. ఏదైనా అవకాశం వచ్చి తెలివైన వాడు పట్టుకుంటాడు. తెలివి తక్కువ వాడికి అవకాశం వదిలేస్తాడు, అది తేడా. తెలివైన వాడికి అవకాశం వస్తుంది, తెలివి తక్కువ వాడికి కూడా అవకాశాలు వస్తాయి. ఈ తెలివి తక్కువ వచ్చిన అవకాశాలను వదిలేస్తాడు, తెలివైన వాడు ఉపయోగించుకుని అభివృద్ధిలోకి వచ్చేస్తాడు. అది భౌతికం అవ్వచ్చు, అది ఆధ్యాత్మికం అవ్వచ్చు. అది తెలివి తక్కువకి తెలివైన వాడికి తేడా. అది తెలివైన వాడు కూడా అవకాశాలు రాకపోతే ఏమి చేయలేడు. ఎవడు తెలివైన వాడు కూడా ఏమి చేయలేడు. అంటే గురువు పట్ల గౌరవం కదా. గురువు అంటే ఆత్మానుభవం ఉండాలి, శాస్త్రజ్ఞానం ఉండాలి, తర్వాత వాడికి బోధన పటిమ ఉండాలి. ఏంటి ఈ అన్నిటికంటే, ఇది అన్నిటికంటే అత్యంతంగా అత్యంత ప్రేమ కలిగి ఉండాలి. అది అల్లవుకిక ప్రేమ. అదేంటిది? అన్నబొరళ్ళు వరళ్ళీ లవ్ కాదు. ఏంటిది అన్నబొరళ్ళీ లవ్? అది లౌకిక ప్రేమ కాదు, అన్నబొరళ్ళీ లవ్. అదేంటిది అన్నబొరళ్ళీ లవ్? పండితుడు ఏం చూస్తున్నాడు, పామరులు ఏం చూస్తున్నాడు, ధనవంతుడు ఏం చూస్తున్నాడు, పేదవాళ్ళు ఏం చూస్తాడు, ఆ వస్తువే గురువుకి కనిపిస్తూ ఉంటుంది. ధనవంతుల్లోనే, పేదవాళ్ళలోనే, పండితుల్లోనే, పామరుల్లోనే ఉన్నది ఒకటి, అంతర్యామిగా ఉన్నాడు ఒకటి. కుక్కలో కూడా అదే ఉంది. మన హృదయంలో ఏదో ఉందో కుక్కలో కూడా హృదయంలో ఉంది. మొత్తం ఆ జీవకోటిని ప్రేమగా సమానంగా చూసేవాడు అత్యంత ప్రేమ గలవాడు, అత్యంత సహనం కలవాడు. నీకు అర్థమవుతుందే? అంటే వాడు కొంతమంది గురువుని ఈ భక్తుడు తిరస్కరించిన ఇప్పుడంటే తిరస్కరిస్తున్నాడు, కానీ ఒకప్పుడు ప్రేమించాడు కదా. ఈ తిరస్కరించడం వదిలేసి ఆ ప్రేమనే పట్టుకుందాం అనుకుంటాడు వాడు గురువు. ఇవాళ మనకి తిరస్కరిస్తున్నాడు మనల్ని, ఒకప్పుడు ప్రేమించాడు కదా. ఈ తిరస్కారం కూడా వదిలేద్దాం, ఆ ప్రేమనే తీసుకుందాం. అంటే మంచినే తీసుకుందాం, చెడ్డను వదిలేద్దామని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు గురువు. తర్వాత మన బలహీనతలు ఏంటో గురువు తెలుస్తూ ఉంటాయి. మన బలహీనతలు అన్నీ ఒకేసారి చేయడు, అన్నీ ఒకేసారి చేస్తే పేరుపోతాము. మీకు అర్థమవుతుందా? ఒకటి తర్వాత ఒకటి, ఓడి తర్వాత ఒకటి, ఓడి తర్వాత ఒకటి చేస్తాడు. గురువు అనుగ్రహంలో పడితే ఇంకా మీకు 90 మాటలు ఎందుకు? మీకు సింహం నోట్లో జంతువు పడితే బయటకు వస్తుందా? ఓసారి గురువు అనుగ్రహంలో పడితే వాడు రక్షింపు పెడి తీరుతాడు, వాడు మోక్షం పొంది తీరుతాడు, దీనికి తిరుగులేదు. మీరు సుప్రీంకోర్టు పొల్లు వెంచుకెళ్ళినాక తిరుగులేదు దీనికి. దిస్ ఈజ్ ఫైనల్ వర్డ్, దిస్ ఈజ్ లాస్ట్ వర్డ్, అండ్ దిస్ ఈజ్ అల్టిమేట్ వర్డ్. ఇప్పుడు నేను శారీరకంగా కష్టపడలేదు, మానసికంగా ఏమీ కష్టపడలేదు. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు, హిమాలయ పర్వతాలు నేను చూడలేదని చెబుతున్నాను. మీరు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసి వచ్చారంటారు, పాప వాళ్ళు తెలియక నేను అసలు హిమాలయ పర్వతాలు చూడలేదని చెబుతున్నాను చెప్పారు. ఇప్పుడు నేను మీ ఎదురుగుండా కూర్చుని నాలుగు మాటలు చెబుతున్నాను, కేవలం గురువు అని ఒకరు. నేను అలా కాదని చెబితే గురువు ద్రోహం. నేను సొంతంగా ఆలోచించుకునే చెబుతున్నాను, నేను చెబితే అది గురువుని ద్రోహం చేసినట్టే. అది సబ్జెక్ట్ అంతా ఎలా చెప్పగలను? ఈ సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ కూర్చున్న మీటింగ్లో కూడా మేము చెబుతున్నామంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కడ, మా ఎడ్యుకేషన్ ఎక్కడ? ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది మాకు? ఆ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది మాకు? గురువే, ఆ గురువు దగ్గర నుంచి వస్తుంది. మీ దగ్గర ఎలా చెబుతున్నాము, సుప్రీంకోర్టు జడ్జెస్ అలా కూర్చుని అలా చెప్పేస్తాం. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శరీరంలోంచి వస్తుందా, మాంసంలోంచి వస్తుందా, ఈ కండరాల్లోంచి వస్తుందా, లోపల ఎక్కడ? గురువు దగ్గర నుంచే, ఇంకో అవకాశం లేదు. ఇప్పుడు మేము శారీరకంగా కష్టపడ్డాము, మానసికంగా కష్టపడ్డాము అంటే ఏమి లేదు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ. అంతా గురువే. ఇంకోటి, గురువు మిమ్మల్ని మర్చిపోయినా, మీరు గురువును మర్చిపోయినా గురువు మర్చిపోడు. అలా మర్చిపోతాడు గురువు కాదు. దొరలమ్మ ఆస్బర్న్ గారు మనవరాలు, ఆస్బర్న్ గారు అమ్మాయి, ఆస్బర్న్ గారు అమ్మాయి చిన్నప్పుడు ఒకసారి వెళ్ళిపోతుంది అమ్మాయి ఇంగ్లాండ్ వాళ్ళు దొరలాళ్ళు, భగవాన్ భగవాన్ మేము మా దేశం వెళ్ళిపోతున్నాం, మేము మా దేశం వెళ్ళిపోతున్నాం. అసలు నేను ఎక్కడొస్తాను రోజు రోజు అరుణాచలం? బహుశా నా జీవితంలో ఇంకా రాను, ఎక్కడికి తిరుమలకి రాను. ఎక్కడో ఇతర దేశాల నుంచి 6,000 మైళ్ళు దూరం ఇంగ్లాండ్, రోజు రోజు ఎక్కడ తిరుగుతారు వాళ్ళు? మనకి పాలకుల నుంచి అరుణాచలం అంటే బద్ధకంగా ఉంది. ఇప్పుడు దీపం కాబట్టి వెళుతున్నాం, లేకపోతే వెళ్తాయి శవాలు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏముందంటే, భగవాన్నే నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను ఎప్పుడన్నా అమ్మాయి ఎప్పుడన్నా ఈ అమ్మాయిని ఎప్పుడన్నా కొంచెం జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండండి అన్నారు. ఎవరు? అమ్మాయి అడిగింది భగవాన్, వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది, గుర్రబండి రెడీగా ఉంది, అప్పటికి సామానం సర్దేసుకుంది, మీరు నన్ను ఎప్పుడన్నా జ్ఞాపకం పెట్టుకోండి. భగవాన్ మరి నోటంటే ఎవరికైనా కాలు జారుతుంది కదా, కాలు జారితే తీసుకొచ్చాం కానీ మాట జారితే ఇంకా కష్టం అని చెప్తారు. అప్పుడు అమ్మాయి ఏముందంటే, రిమంబర్ మీ ఓ భగవాన్ అని చెప్పింది. భగవాన్ నోటంతో పొరపాటు మాట వచ్చింది చెప్పడమే, అలా భగవాన్ అలా మాట్లాడతారా అని మీరు అనుకోవచ్చు. నోటంతో రావాల్సి ఉండి ఒక ఈశ్వర సంకల్పం అది ఉంటూ వచ్చేస్తున్నాము. భగవాన్ అంతర వాడు అలా మాట్లాడతాడంటే ఈశ్వర సంకల్పం ఉంటూ వచ్చేస్తుంది. ఎంత గొప్పవాడు నోటంటే ఒకసారి పొరపాటు మొదలు వచ్చేస్తుంది. అలా వివేకానంద నోటంలో వచ్చేసిన సరే పశ్చాత్తాపడు, క్షమార్పణ చెప్పాడు. పైగా ఎంత దారుణంగా చెప్పాడు అంటే వివేకానంద, నేను మీకు క్షమార్పణ కోరుకుంటున్నాను అంటే నా తప్పు నేను ఒప్పుకుంటానని అర్థం అనుకోడు. అంత డైరెక్ట్గా చెప్పాడు. వాళ్ళకి అర్థం అదేమని, నేను మిమ్మల్ని క్షమార్పణ కోరుకుంటున్నాను అనుకోండి అంటే నా తప్పు నేను ఒప్పుకుంటున్నానని అర్థం కదా అనుకోడు. అది కూడా మనకు అర్థం అవ్వాలి. అప్పుడు భగవాన్ ఏమన్నారు అమ్మాయితోటి, ఇఫ్ యూ రిమంబర్ భగవాన్, భగవాన్ విల్ రిమంబర్. ఇప్పుడు నిన్ను భగవాన్ జ్ఞాపకించుకోమని నువ్వు అడుగుతున్నావు, అయితే భగవాన్ నిన్ను ఎందుకు జ్ఞాపకించుకుంటారు? నువ్వు భగవాన్ జ్ఞాపకం పెట్టుకుంటే భగవాన్ నిన్ను కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు, నువ్వు భగవాన్ జ్ఞాపకం పెట్టుకుంటే భగవాన్ కూడా నువ్వు నిన్ను కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు అన్నాడు. ఈ దొరల పిల్లలందే పోవడం కంటే ఇప్పుడు తెలివితేటలు పెరుగుతున్నాయండి, తెలివితేటలు పెరుగుతున్నాయండి. ఈ దొరల పిల్లలందే ఇంకా నీకు నాకు తేడా ఏదండి అనేసిందండి మొఖం మీద. భగవాన్ బిగిసిపోయారండి. ఇప్పుడు ఏమన్నారు మనం అనలేమో మాట, ఈ దొరల పిల్లలందే భగవాన్ నేను నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటానంటున్నావు, ఇంకా నీకు నాకు తేడా ఉంది. నేను జీవుణ్ణి నేను దేవుణ్ణి అని అనుకుంటున్నాను ఎంతవరకు తెలియక, ఇప్పుడు నేను దేవుణ్ణి నువ్వు దేవుడు, జీవుడే నువ్వు దేవుడు కాదు. నేను నిన్ను మర్చిపోతే నువ్వు కూడా నన్ను మర్చిపోతే నువ్వు దేవుడు ఏంటి ఋష? నువ్వు ఇక్కడ ఋషని గోసిగొడ్డు పెట్టి కూర్చున్నావా? పైగా నేను అందరూ రమణ ఋషి అని చెబుతున్నారా? నేను నిన్ను మర్చిపోతాను, నువ్వు కూడా నన్ను మర్చిపోతే నువ్వు నా పోటీ జీవుడే దేవుడు ఎలా అవుతావు అంటే భగవాన్ అప్పుడు కంగారు పడి అంటే ఉరుక్కుపడ్డారు. ఈ అమ్మాయి గట్టికారి, ఈ అమ్మాయి గట్టికారి, అమ్మాయి చెప్పింది రైట్. నువ్వు నన్ను జ్ఞాపకం పెట్టుకోకపోయినా నిన్ను జ్ఞాపకం పెట్టుకోవాలి, యూఆర్ కరెక్ట్ అని చెప్పారు. నువ్వు చెప్పింది రైట్ అని చెప్పారు. ఇప్పుడు నేను నిన్ను నువ్వు నన్ను మర్చిపోతావు, నేను కూడా నిన్ను మర్చిపోతాను. ఇంకా మర్చిపోతే ఇద్దరం సమానమే కదా. నువ్వు చెప్పింది రైటే, నువ్వు జీవుడే నేను జీవుడే, ఇంకా నాలో ప్రత్యేకత ఉంది. అంటే జీవుడు మర్చిపోయినా దేవుడు మర్చిపోకూడదు అని అమ్మాయి చెప్పింది. వీఆర్ కరెక్ట్ అని చెప్పాడు భగవాన్. ఏమన్నారు? వీఆర్ కరెక్ట్. ఒకవేళ నేను మర్చిపోయాను నువ్వు మర్చిపోతే నీకు నాకు తేడా ఏంటని అడిగింది అమ్మాయి. అలా పండితులు అడగలేరండి, అలాగా పండితులు కూడా అడగలేరు. అంచేది ఆ గురువు యొక్క ఇక్కడ మనం ఏ సందర్భంలో చెప్పుకుంటామంటే గురువు అనుగ్రహం ఉంటే అంతా ఉన్నట్టు. తాత్కాలికంగా నీకేదో మన దెబ్బలు కొడుతున్నాడు, ముట్టుకలు ముడుతున్నాడు అని అనిపించినా, మరి ఒక అలా తాత్కాలికంగా మీకు అనిపించినా మన సంకల్పాలు ఏమో నెరవేరటం లేదా అనిపించినా, ఒకసారి మీ సంకల్పాలు నెరవేరకుండా చూస్తాడు ఒకసారి గురువు. నెరవేరితే పాడైపోతారని తెలుసు, చెడ్డ ఉద్దేశం కాదు. అంటే మీరు ఇవన్నీ ఇప్పుడు ఇదంతా అబద్ధమే కదా. ఏది ఇదంతా స్వప్నమే. మీరు మేళ్ళలో ఉన్నా పెంగిటి ఇంట్లో ఉన్నా అది స్వప్నం, ఇది అసలు ఆ సత్యం వైపుకి ఆ మోక్షం వైపుకి ఆత్మజ్ఞానం ఆ జ్ఞానం యొక్క వైభవం వైపుకి మీ స్వరూ ఎక్కడైతే శాంతి సుఖము ఆనందము ఓలలాడుతున్నాయో అక్కడికి మీ ముఖం తిప్పడానికి ఒకటే గురువు చూసుకుంటాడు, కానీ మిగతా విషయాలకంతే ప్రాముఖ్యత ఇవ్వడు. జ్ఞానం లేకపోతే మీకేమున్నా ఒకటి లేని సున్నులు అన్నాడు భగవాన్. మీకు జ్ఞానం లేదనుకోండి అన్నీ ఉన్నాయి, ఏమి లేదు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకటి లేని సున్నులు. ఒకటిసు లేని సున్నులకు విలువేంటి? ఒకటి లేని సున్నులకు విలువేంటి? అసలు ముందు ఒకటి ఉండి తర్వాత సొన్నలు అంటే సొన్నలకు విలువ, కానీ ఒకటి లేకుండా సొన్నలు ఉంటే విలువేంటి? స్థైర్యం శౌచం స్థైర్యం ఆచార్యోపాసన శుచి ఉండాలి. మీ శరీరానికి శుచి ఉండాలి. రోజు స్నానం చేసి శరీరానికి శుచి చేసుకుంటున్నాం, అలాగే జపం చేసి ధ్యానం చేసి మనస్సును శుచి చేసుకోండి. కొండ పైన లోపల బాగుండాలి, పైన బాగుండాలి. అలాగే మీ దేహానికి స్నానం చేసి శుభ్రం, రోజు స్నానం చేసి మీ శుభ్రం ఎలా చేసుకుంటున్నారో ఏ రోజుకి ఆ రోజు మీ మనస్సును శుభ్రం చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు మీ మనస్సును తుడుచుకోవాలి. ఏ రోజుకి ఆ రోజే లేకపోతే మాయ వచ్చి కమ్మేస్తుంది. ఏంటది మాయ ఎంత వేగంగా కమ్ముతుందంటే రామకృష్ణుడు అంటాడు, తామరాకులు ఉంటాయి నీటిలోనే, మీరు నీటిలో దిగండి చెయ్యట తామరాకులను గెంటండి, మీరు గెంటి చెయ్యి పైకి తీని మళ్ళీ అటు వచ్చేస్తాయి. మీరు ఎప్పుడు ప్రయత్నం మానేశారో అప్పుడు వచ్చి మిమ్మల్ని మాయకు అమ్మేస్తుందని చెప్పాడు. మీరు చెడులో దిగండి, తామరాకులు ఉంటాయి, చెయ్యి పెట్టి ఇలా గెంటండి, ఎట్లని తామరాకు గెంటితే పక్క వెళ్ళిపోతాయి. మీరు చెయ్యి తీయండి, వెంటనే తామరాకులు వచ్చి మళ్ళీ నీరుని మూసేస్తాయి. మా ఎంత వేగంగా పనిచేస్తుందని దీన్ని బట్టి మాయను జయించడం ఎంత కష్టమో చూడండి. గురువు అనుగ్రహం లేకపోతే సాధ్యమే కాదు అసలు. అది గురువు అనుగ్రహం లేకపోతే అది సాధ్యమే కాదు. అది శౌచం శుచి ఉండాలి, మాటలో శుచి ఉండాలి, బట్టలు సామాన్యమైన బట్టలు వేసుకున్నా శుచి ఉండాలి. ఖరీదైన బట్టలనే కాదు, సామాన్యమైన బట్టలైనా శుచి ఉండాలి. తర్వాత ఏమో బాహ్య శుచి ఉండాలి, లోపల శుచి ఉండాలి సార్. మీ మనస్సు కూడా, మీ శరీరం ఎంత శుచిగా ఉండాలో మా మనస్సు కూడా అది స్పష్టముగా ఉండాలి, స్వచ్ఛముగా ఉండాలి. రాముడు సీతమ్మతో చెప్పినప్పుడు వాడి మనస్సు ఎంత బాగుంది, వాడి మనస్సు ఈ నీళ్ళు ఎంత బాగున్నాయో, ఎంత క్లారిటీ ఉందో సత్పురుషుడి మనస్సు కూడా అంత స్వచ్ఛముగా, నిర్మలముగా, నిశ్చలముగా, నిరాడంబరంగా ఉంటుంది. ప్యూరిఫైడ్ మైండ్ అలా ఉంటుంది. అంటే మైండ్ ప్యూరిఫై అయ్యి కూడా ఆత్మాకారం చెందుతుంది. అది మీకు తెలియక్కర్లేదు. మైండ్ మీ ఆరోగ్యకారం ప్యూరిఫై అవుతుంది. సృష్టిలో పరమ పవిత్రమైంది పరమాత్మ. సృష్టిలో మీ మైండ్ ప్యూరిఫై అయ్యకూడదు, అది పరమాత్మ ఆకారం చెందుతుంది. అది మీకు కడసాలి జన్మ. మరో స్థైర్యం అంటే ధైర్యం. స్థైర్యం ఏంటంటే ధైర్యం. ధైర్యం అంటే మామూలు లోకానికి సంబంధించిన ధైర్యం కాదు. మీ సాధన చేసుకుంటున్నారు, ఆ సాధనలో పట్టుదల ఉండాలి, ధైర్యం ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారంటే అవుట్ అయిపోతారు. ఈ మధ్యన నాలుగేళ్ల కిందట నాకు ముసలావిడ చెప్పింది, పాలకుడు చుట్టుపక్కల ఊళ్ళవాడు, నువ్వు ఎప్పుడో రమణ జయంతికో లేదా నాన్నగారు పుట్టినరోజుకి అప్పుడు వెళ్తామని జిన్నూరు మామూలు మీటింగ్కి వెళ్ళొద్దని చెప్పుకుంటాం ముసలాయన. మామూలుగా రమణ జయంతికి వెళ్ళు, నాన్నగారు పుట్టినప్పుడు జిన్నూరులో చేస్తున్నాం. అటువంటిప్పుడు వెళ్ళొచ్చు, నెలకో మీటింగ్ 15 రోజుల మీటింగ్ అంటే నువ్వు వెళ్ళక్కర్లేదని భార్యతో చెప్పాను. ఇంటికాడ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మన ఇద్దరం ఖాళీగా కూర్చుంటున్నాం కదా. ఈవిడ అందరంటే మీ వంక నేను, నా వంక మీరు, అన్నాళ్ళు చూసుకుందామని అడిగిందంట. ఆ పెళ్ళి అంతా ముదురుతో చూడండి, వాళ్ళిద్దరూ ముసలిళ్ళు అయిపోయారు. ఇప్పుడు మీరు నాన్నగారు మీటింగ్కి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళినాం, ఇక ఇంట్లో ఎవరున్నా, పిల్లలకి పెళ్ళి అయిపోయినా ఎవరి సంవత్సరాలు చేసుకుంటున్నారు, మీ వంక నేను, నా వంక మీరు, మీ వంక ఇలా ఎంతకాలం చూసుకుందాం, చూసుకున్నాక పరిచయం ఏంటని అడిగిందంట. అంటే వాళ్ళకాళ్ళు కలిసి వెళ్ళిపోదామా, అది ఎంత ఇప్పుడు లేడీస్లు కూడా ఎంత గట్టికారులు ఉన్నారు చూడండి. అంటే కోపం కలగలేదు, భర్త మీద కోపం కాదు, వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, గుమ్మం దాటను, ఇంటికాడే కూర్చుంటాను, మీ మొఖం నేను, నా మొఖం మీరు, ఇలా చూసుకుని చచ్చిపోతామని అడిగింది. ఇంక జ్ఞానం అక్కర్లేదా మనిషి కానీ, చూసుకుని చూసుకోవడం చచ్చిపోవడం, చూసుకోవడం చచ్చిపోవడం ఇదే పని అంటే అప్పటి నుంచి ఆయనకు పాపం సిగ్గేసిపోయిందంట. అది ఇంట్లో పిల్లలు లేరు, వాళ్ళతో కాలక్షేపం చేద్దాం అంటే పిల్లలు లేరు, వాళ్ళ పెళ్ళిళ్ళని వాళ్ళు పోయారు, ఎవరి కాపురాలు చేసుకుంటున్నారు. ఇంకా నువ్వు నేను కూర్చున్నావు ఇక్కడ, చూసుకుందాం, ఎంతసేపు చూసుకుంటాం, ఇంకా చూసుకోవటమే పనే. ఆవిడే చెప్పింది అప్పుడు నుంచి, ఇంకా ఆయన ఏమంటాడు అట్టు. ఎప్పుడు మన జిన్నూరులో రమణ అప్పుడు కూడా, ఇప్పుడు కూడా కాదు, అప్పుడు కూడా నాకు ఆశ్చర్యం అయిపోయింది. అవి అడిగిన తను అది కోపంగా అడగటం కాదు, భర్తనే, నేను వెళ్ళను, నేను వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను, ఇంట్లో కాలక్షేపం అవుతుందంటే ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, ఇంకా మన అద్దరం చేసి పని ఏంటని అడిగిందంట. ఏదో పని చేసుకోవాలి కదా, ఏం పని, ఇంకా నువ్వు నా వంక చూస్తావు, నేను నీ వంక చూస్తాను, ఇలా అంచేపు చూసుకుంటాను, ఇదే పనే, ఇంకో పని లేదా నీకు నాకునే. అంటే పుణ్యం పురుషార్థం లేదా, ఇప్పుడు మోక్ష మాట అటుంచండి, ధర్మ అర్ధ కామ మోక్ష, పుణ్య పురుషార్థాలు 4 ఉన్నాయి. ఈ మీ వంక లేదు నా వంక మీరు అస్తమానం చూస్తా అంటే ఏ పురుషార్థం సాధించినట్టు. పోనీ దేవుడు కూడా వదిలేయండి, పోనీ ఏమైనా ధర్మాన్ని ఆచరిస్తున్నాం మనం, పోనీ ఎవరికైనా ఈ ఊళ్ళో మీరు నేను కలిసి ఎవరికైనా మంచి చేసామా, ఒక ధర్మం లేదు, పోనీ ఎవరికైనా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఉపకారం చేసామంటే అది లేదు, పోనీ మోక్షం సంపాదిస్తున్నామంటే అది లేదు, ఇంక చూసుకోవడం పనే, ఏ పనే ఇంకా, పోనీ చూసుకుందాం, ఎంతసేపు చూసుకుందాం. అప్పటి నుంచి గొడవ వదిలేసాడు, మంచి అని పాపం ఇంటికాడ పని లేకపోతే వెళ్ళాము అంటే అప్పటి నుంచి ఇవి అడిగిన తప్పేం కాదు. పోనీ మోక్షం మాట వదిలేయండి, మనం ఈ ఊళ్ళో ఎవరికైనా ఉపకారం చేసాం, ఎవరికీ చేయలేదు, పోనీ ధర్మాన్ని ఆచరిస్తున్నాము, ధర్మం లేదు ఏమీ లేదు, ఏదో దేవుడు కాకపోయినా ఏదో పురుషార్థాన్ని, దేవుడు వదిలేని పోనీ అది ఏదో పురుషార్థాన్ని మనిషి సాధించాలి కదా. నువ్వు 10 మందికి మోక్షం కూడా వదిలేని, దేవుడు కూడా వదిలేని, 10 మందికి సహకారం చేయాలి, అది లేదు కదా. ఆవిడ చెప్పేది కేవలం మోక్షం గురించి కాదు, ధర్మం ఉందా అర్థం ఉంది, ఏదో సాధించాలి కదా జీవితంలో. ఇంకా లేక ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం పనే, ఇదే పనే. ఒకళ్ళు చూసుకుని చచ్చిపోతాం, ఇలాగే చూసుకుని ఇద్దరం ఒక రోజున చచ్చిపోతాము, ఒక గంటలో చచ్చిపోతాము. అది కాదు, ఒకే గంటలు ఎలా చచ్చిపోతారని ఇద్దరమే. మోక్షం వద్దండి, మీరు ఏమైనా ధర్మాన్ని ఆచరించారా? ఏమైనా 10 రూపాయలు ఎవరికైనా సహాయం చేశారు మీ చేతుడు? అన్నీ సొన్నం, ఇంకా చూసుకోవడం పని. ఇప్పుడు 4 ఏళ్ల కింద సంభాషణ, ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు నేను మీటింగ్ లేదు, 4 ఏళ్ల కింద సంభాషణ ఇప్పుడు గుర్తుకొచ్చింది. తర్వాత స్థైర్యం అంటే ధైర్యం ఉండ మాట కాదు, మనం ఏదైతే పని చేస్తామో ఆ పనిలో మనకు ఎంతో కొంత ధైర్యం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ప్రతిదానికి పిరిగి పడిపోతుంటే ఏమి చేయడం. గాంధీ గారు ప్రతిరోజు ఉద్యమాల్లోకి వెళ్ళినప్పుడు నేను సాయంత్రానికి ఇంటికి వస్తాను రాను, కానీ నా బదు నా క్షేమం రావచ్చు, మీరేమి కంగారు పడవద్దు. నా శరీరం వచ్చే బదులు నా క్షేమం రావచ్చు, కానీ మీరు ఏమీ కంగారు పడద్దు. దేశానికి ఆహుతి అయిపోయింది అనుకోండి. అంటే ఏ పని చేయాలన్నా ధైర్యం ఉండాలని చెబుతున్నాడు ఇక్కడ. ఎవరు ఇప్పుడు ధైర్యం లేని వాడికి తెలివితేటలు ఉన్నాయి, రాణించవు. కొంతమంది తెలివితేటలు ఉంటాయి, ధైర్యం ఉండదు, ఆ పని సాధించాలనే పట్టుదల ఉండదు. ఇంకా వాళ్ళకి తెలివితేటలు ఉన్నా రాణించవయ్యి. ఏంటయ్యి రాణించవు, తెలివితేటలు ఉన్నా రా మాంసం బాగుంది, రక్తం బాగుంది, ఎముకలు లేవు, ఏం ప్రయోజనం? శరీరం ఎక్కడికి నడుస్తుంది? మాంసం బాగుంది, గుండెకాయ బాగానే కొట్టుకుంటాను, అన్నీ బాగున్నాయి, ఎముకలు లేవు, ఎక్కడ నడుస్తాడాడు? స్థైర్యం అంటే ధైర్యం, ఆత్మ వినిగ్రహ ఏంటమ్మా, ఆత్మ వినిగ్రహ అంటే శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలని. అక్కడ ఆత్మ అంటే కేవలం మనస్సే కాదు, శరీరము మనస్సు ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడానికి పో చూడండి. భోజనం కాడ జాగ్రత్తగా ఉండండి, భోజనం కాడ జాగ్రత్తగా ఉండండి, భోజనం కాడ జాగ్రత్తగా ఉండని నెమ్మదిగా ఈ 3 అదుపులోకి వస్తాయి. ఏది ఏది? భోజనం కాడ జాగ్రత్తగా ఉంటే శరీరము ఇంద్రియములు మనస్సు 3 అదుపులోకి వస్తాయి. మీరు ఎంత సాధన చేసినా భోజనం కాడ అజాగ్రత్తగా ఉంటే 3 కూడా అదుపులోకి రావు. ఆత్మ వినిగ్రహ, ఆత్మ అంటే కేవలం మనస్సేనే కాదు, శరీరము స్వాధీనంలో ఉండాలి, ఇంద్రియాలు స్వాధీనంలో ఉండాలి. వాడు శ్రీకృష్ణ చైతన్య గురించి మీరు చెప్పాను కదా, వాడు 4 నిమిషాల నుంచి తడవదు అది. వాడు 4 పంచదారేసి ఇంకో 2 నిమిషాలు నాకు చేతితో బయటకు వెళ్తే తడవదు. మనకి ఎక్కడైనా జిన్ని చూస్తా అంటే నోరంతా తడైపోతుంది. మన నోట్లు పెట్టక్కర్లేదు, వాళ్ళు కడపలు చూస్తే నోరు తడైపోతుంది. శ్రీకృష్ణ చేతులకి 4 మీద ఇసుకేది, ఇదే ఇదేంటది పందారేసి మళ్ళీ మామూలుగా తీసేసుకొచ్చాం బయట. అది విశ్వాసం, వాడు తొరకూడలా హిందువులా క్రిస్టియన్స్గా, వాడు భక్తులు తొరకూడ ఉండవాడు, ఏముండవాడు, వాళ్ళు తొరకలు ముస్లింలు ఉండారు. ఈ మధ్య నా ఫోటోలు తొరకలు తీసినట్టు మన హిందువులు ఎవరో తీయలేదు, చూపించాలి ఏదో చిన్న ఫోటో. అది ఆ తొలకలు అమ్మాయి చేసింది, అమ్మాయికి 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉంటాయి, చాలా అద్భుతం, నాకు చూసి ఆశ్చర్యం అయింది. మన ఇందులో ఒకళ్ళు అలా తీలేపోయారు, అక్కడ విశ్వాసం తొలకలా మనుషులు అంటే విశ్వాసం ప్రధానం. శ్రీకృష్ణ చైతన్యుడు తొలకొడవాడి దగ్గర పురుకొడవాడి సమాధి ఉంది సముద్రం పడిన పూరిలో, నీకేం కావాలన్నాడు. ఒకసారి శ్రీకృష్ణ చైతన్య తనది విశ్వాసాన్ని చూసి ఏమన్నాడు, నీకేం కావాలి అంటే, అతని విశ్వాసం, ఎవరి విశ్వాసం, ఆ ముస్లిం భక్తుడి యొక్క విశ్వాసం చూసి నీకేం కావాలన్నాడు. అంటే వీడేమనుకుంటున్నాడు అంటే ఏ గోలోకమో కోరుకుంటాడేమో వీడేమనుకున్నాడు, మోక్షం కోరుకుంటాడేమో అనుకున్నాడు, ఏది కోరుకునే ఇద్దామని ప్రశ్నించాడు, అందులో సందేహం లేదు. వాడు ఎంత చిన్న కోరుకున్నాడంటే, నువ్వు లేని లోకాన్ని నేను చూడలేను, నువ్వు లేని చైతన్య, నువ్వు లేని లోకాన్ని నేను చూడలేదు, నీ ముక్కులో ప్రాణం తిరుగుతా అంటే నా ముక్కులో ప్రాణం పోవాలి, అదే కోరిక. నాకు అంతకంటే కోరిక లేవు. మోక్షం అడగలేదు వాళ్ళందరికీ. వాళ్ళందరికీ గోలోకం అంటే ఇష్టం. వాళ్ళకి గోలోకమే వాళ్ళకి నిత్యమైన లోకం, సత్యమైన లోకం. గోలోకం అడగలేదు, ఒక వైకుంఠం అడగలేదు. మోక్ష చైతన్యదేవా ఏంటిది, నాకేమీ కోరికలు లేవు. నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేదు. నువ్వు లేని నేను చూడలేదు. నీ ముక్కులో గాలి తిరుగుతా అంటేనే నా ముక్కులో గాలి పోవాలి, అంతకంటే నాకేమి కోరికలు లేవన్నాడు. ఆ కోరిక నెరవేర్చాడు. ఇంకా చైతన్యుడు ఇంకో సంవత్సరానికి పోతాడనక ముందే ఆయన పంపేశాడు. ఆ శవాన్ని ఆయన చేతులతో తీసుకుని సముద్రం ఒడ్డుని సమాధి చేశాడు. మీరు పూరి వెళ్ళినప్పుడు చూసి రావచ్చు. అది మనం ఆపుకోలేదు ఆప్యాయత. అది ఉరికే సాధన చేస్తే వచ్చే ఆప్యాయత. ఆ పుట్టుకతోటి ప్రవాహం కింద వచ్చినటువంటి ప్రేమస్వరం. నాకు ఏమి వద్దు, నువ్వు లేని ప్రపంచాన్ని చూడలేను. నువ్వు లేని ప్రపంచం నేను చూడలేని నాకు అక్కర్లేదు కూడా. నాకు ఏం వద్దు, నువ్వు లేని ప్రపంచాన్ని నేను చూడలేని నాకు ఆ ప్రపంచం అక్కర్లేదు కూడా. నువ్వు లేనప్పుడు నాకెందుకు ప్రపంచం? ప్రపంచంతో నాకు ఏం పని ఉంది? ప్రపంచం ఆ చూడు రావు. ఇంకా అక్కడ ప్రేమ తప్పించి నలకలేమి ఉండవు. అక్కడ అది జ్ఞానికి ఉంటుందా ఈ ప్రేమ అనిపిస్తుంది. అంత అపూర్వంగా అడిగాడు. నీ ముక్కులో గాలి తిరుగుతా అంటే నా ముక్కులో గాలి బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు లేని ప్రపంచాన్ని చూడలేను. చూడలేకపోవడం కూడా కాదు, ఉండలేను కూడా. నువ్వు లేని ప్రపంచంలో నేను ఉండలేను. అలాగే ఆ కోరిక నెరవేర్చి ఆయన ఒక సంవత్సరానికి పోతాడనగా ఆయన శరీరం శవంతో ఆయన ఒళ్ళో తీసుకుని ఆయన చేతులతో సమాధి చేశాడు. మీరు ఎవరన్నా పూరి జగన్నాథ్ వెళితే సమాధి ఇప్పుడు కూడా ఉంది, వెళ్ళి చూసి రావచ్చు. ఆయన పేరు గుర్తుకు రావడం, ఆ ముస్లిం పేరు కూడా. అంత విశ్వాస పాత్రలు ఉంటారు. వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి మోక్షం కావాలని అడగక్కర్లేదు. భగవంతుడే వాళ్ళని బతిమాలిస్తాడు మోక్షం. బతిమాలు ఇవ్వటం కదా, వచ్చి వాళ్ళు నెత్తిమే పడుతున్నాం. వీళ్ళు అడగక్కర్లేదు, వాళ్ళు వచ్చి భగవంతుడే తీసుకొచ్చి నెత్తిమే పడేస్తాడు మోక్షం. అది ఏమన్నాడు, ఆత్మ వినిగ్రహం ఏమన్నాడు, ఇంద్రియార్జేషు వైరాగ్యం. ముగించేస్తున్నాం, ఇంకా ముగించేస్తున్నాం. ఇంద్రియార్జేషు వైరాగ్యం. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తణుకులో, తర్వాత మీరు ఎవరైనా భోజనాలు చేయాలంటే తణుకులో భోజనాలు ఉన్నాయి. తణుకులో మీరు ఎవరైనా భోజనాలు చేయాలంటే 12:00 ఆ టైంలో భోజనాలు పెడతారు తణుకులో మీకు. మేము తణుకు క్షత్రియ మండపానికి వెళ్ళినా, క్షత్రియ కళ్యాణ మండపానికి వెళ్ళినా, పాలకులు క్షత్రియ కళ్యాణం ఈ సంవత్సరం ఇంకా వచ్చే సంవత్సరానికి వెళ్ళాం. పాలకొల్లి వెళ్ళాం, తణుకు వెళ్ళాం. ఈ సంవత్సరం మటుకు వెళతాం. మనకి ఇటువంటి పొట్టి పొట్టి మీటింగ్లు సరిపోతాయి, షార్ట్గా ఉన్నాయి, స్వీట్గా ఉంటాయి. వచ్చే సంవత్సరానికి ఇంకా ఈ సంవత్సరానికి వెళతాం. వచ్చే సంవత్సరానికి పాలకొల్లి వెళ్ళాం, తణుకు వెళ్ళాం. దిస్ ఇస్ ది ఫైనల్ ఇయర్, దిస్ ఇస్ ది లాస్ట్ ఇయర్. మనకి షార్ట్గా స్వీట్గా ఉంటే సరిపోతాయి. ఇంద్రియార్జేషు వైరాగ్యం అంటే ఒక ఇంద్రియానికి ఒక ఆకర్షణ ఉంటుంది. ఏంటది, ఒక ఇంద్రియానికి ఒక ఆకర్షణ ఉంటుంది. అతని దగ్గరికి వచ్చి భక్తులు రామకృష్ణుడికి, వాళ్ళకి ఏ ఇంద్రియం వల్ల ఏ ఇంద్రియం వల్ల బాధ పెడుతుందో, ఏ ఇంద్రియం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఏ ఇంద్రియానికి ఏ ఆకర్షణ ఉందో చూసుకునేవాడు ఎవరు, రామకృష్ణుడు చూసుకునేవాడు. అది మేము ప్రయత్నం చేస్తున్నామండి, ఫెయిల్ అయిపోతున్నాం అనేవారు. ఏమనేవారు వాళ్ళు, ప్రయత్నం చేస్తున్నాం కానీ ఫెయిల్ అయిపోతున్నాం అనేవారు వాళ్ళు. వాళ్ళు ఏమనేవారు, వాళ్ళకి ఆ బట్టలు లేకుండా ఆ వాసన నాకేశం వాడు రామకృష్ణుడు. రామకృష్ణుడు ఎటువంటి స్థాయి అంటే వాడిది, వాడు భక్తులు వాడు బలవంతాన్ని పెళ్లి చేశారు. ఎవరు భక్తులకి? రామకృష్ణుని బయట ఇంట్లో వాళ్ళు. వాడు చేసుకున్నాడు. చేసుకున్నాక ఎలాగ ఇప్పుడు చేసుకున్నానండి, చేసుకున్నాక భార్యను విడిచిపెట్టకూడదు కదా మనం ఆచారం ప్రకారం అన్నాడు. నువ్వు చెప్పింది రైటే, నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. నువ్వు అది చేశారండి, నీ భార్యను కూడా నీ స్థాయికి తీసుకొచ్చేస్తాను. వాడు రామకృష్ణుడు. కానీ నీ భార్య గయ్యాళనుకో, అయినా నీ స్థాయికి తీసుకొచ్చేస్తాను. వాడు రామకృష్ణుడు. నరేంద్ర, నీకెవరున్నారు ఈ లోకంలో? నీకెవరు లేరు. ఇప్పుడు నీకేమైనా సొంత పనులు ఉన్నాయా? నీకేం సొంత పని లేవు. నేను వెళ్ళిన తర్వాత కొద్ది కాలంలో నువ్వు కూడా నా వెనకాల వచ్చేది. కానీ ఇక్కడ పని నేను రమ్మంటే ఇక్కడికి వచ్చావు నువ్వు, లేకపోతే నీకేం సొంత పనులు లేవు. అంటే ఇంకా కొంత పని మిగిలిపోయింది, అది చూసుకుని నా వెనకాల వచ్చేది. కానీ నీకు ఈ లోకానికి సంబంధం ఏంటి? ఇదే పని మీద వచ్చాం మనం అని. నీకు మధ్య ఇక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు నీకు? ఎక్కువ కాలం ఉండొద్దు నువ్వు ఇక్కడ. ఇక్కడ ఎక్కువ కాలం ఉండొద్దు. నీకేం పని లేదు ఇక్కడ. నేను రమ్మని చెప్పాను. నేను భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను కూడా రమ్మని చెప్పాను. ఒక్కడ వల్ల నా వల్ల పని తెమలక, నేను ఒక్కడే పని చెవించుకోలేనని నేను రమ్మని చెప్పాను. నా మాట గౌరవించడం కోసం వచ్చావు నువ్వు. నేను వెళ్ళిపోతున్నాను, మరి నువ్వు కొద్ది కాలంలో వచ్చేస్తావు. ఎక్కువ కాలం ఇక్కడ ఉండక్కర్లేదు. మన పని ఏదో చూసుకున్నా మనం వెళ్ళిపోతున్నాం. నీకు నాకు ఎవరున్నారు నరేంద్ర ఇక్కడ? నీకు నీకు నేను నాకు నువ్వు తప్పించి ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ లోకంలో? ఆచార్యులు వారు అంటారు చూడండి, ఎవరు ఎవరికి ఎవరు ఏమీ కారు. ఎవరు ఎవరు ఎవరికి ఏమీ కారు. ముగించేసి ఇంకా చాలా దండకం ఉందమ్మా. 18 పాయింట్లు చెప్పాడు. ఇవన్నీ రోజు చూసుకోని అన్నాడు. ఇవన్నీ ఈ గుణాలు అన్నీ ఉంటేనే మీకు జ్ఞానం ఉన్నట్టు. ఈ గుణాలు మీకు లేవనుకోండి, మనం అజ్ఞానంలో ఉన్నాం, జ్ఞానం లేవని మేము అంటే థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటే మనకు జ్వరం తెలుస్తుంది కదా. అలా ఈ గుణాలు మీలో ఉన్నాయనుకో, ఉన్నాయో లేదో చూసుకోండి. ఒక్కోటి ఒక్కోటి ఉంటే మీకు కొంత జ్ఞానం ఉన్నట్టే, లేకపోతే అసలు మీకు జ్ఞానం లేదని అనుకోండి. జ్ఞానం మీ గురువు ఎవరైనా పర్వాలేదు, అసలు ఈ గుణాలు మీరు లేకపోతే మీకు జ్ఞానం లేనట్టే. ఇంద్రియార్ధేషు వైరాగ్యం. మనిషి శరీరం అనేక శరీరాలు పుడుతున్నాయి చచ్చిపోతున్నాయి. అనేక శరీరాలు పుడుతున్నాయి చచ్చిపోతున్నాయి. మీరు ఎప్పుడైనా మరణాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. అందరూ ఎలా చచ్చిపోతున్నారో మనం కూడా, మన శరీరం కూడా ఏదో రోజున చనిపోతుంది. ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. ఈ శరీరం కూడా ఏదో రోజున బయటకు పోతుంది. సామ్రాజ్యాలు పోయినాయి. ఆంగ్లేయ సామ్రాజ్యం, మొఘలాయ సామ్రాజ్యం అన్ని ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. నీకు 100 కోట్లు డబ్బు ఉందనుకో, అది అనుకో. నీకు 100 కోట్లు డబ్బు ఉన్నప్పుడు 100 కోట్లు ఉన్నాయని అనుకో. ఈవెన్ దిస్ ఇట్ పాస్ అవే, ఇది కూడా ఏదో రోజున పోతుంది. అలా మనం చూస్తున్నాం కదా కళ్ళతోటి. ఇది సూత్రం, ఇది రాసుకోండి, ఇది రాసుకోండి. ఈవెన్ దిస్ ఇట్ పాస్ అవే అంటే ఇప్పుడు మీకు అన్ని విధాలు ఆరోగ్యంగా ఉన్నారనుకో, 1000 ఏళ్ళు బతుకుతాం అనుకోకండి. ఈ శరీరం కూడా ఏదో రోజున పోతుంది. మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, ఏదో మీ తర్వాత లేకపోతే మీ వెనకాల తరంలోనో ఏదో రోజున పోతుంది. మీది కానిది ప్రతీది పోతుంది. ఈవెన్ దిస్టిల్ పాస్ అవే, ఈవెన్ దిస్టిల్ పాస్ అవే. ప్రతీదీ బయటకు పోవలసిందే. మన శరీరమే పోయినప్పుడు శరీరంతో సంపాదించింది ఎంత ఉంటుంది? అది ఉన్నప్పుడు మీకు బాగా నిండా డబ్బు ఉందనుకోండి మీకు, అది కూడా అప్పుడు కూడా ఇది అనుకోండి, ఏమని ఈ డబ్బు కూడా ఏదో రోజున పోతుందని ఈవెన్ దిస్ ఇట్ పాస్ అవే ఈవెన్ దిస్ ఇట్ పాస్ అవే ఈవెన్ ది అది రాసుకోండి అది ఒకటే చాలు మీకు అది రామమంత్రం కంటే కృష్ణ మంత్రం కంటే బలీయమైంది అది ఏ రోజున ఏదో రోజున మన శరీరం ఏడు బాగుంది కదా ఆరోగ్యంగా ఉంది ఏదో రోజున జారిపోవలసిందే రాళ్ళలాంటి వాడు పగిలిపోతారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఆరోగ్యం ఇంకో 10 రోజులు చచ్చిపోతారనగా ఆయన శరీరాన్ని ఫోటో తీశాడు ఒక యూనిటర్ నీ తర్వాత ఎవరో ప్రధానమంత్రి అన్నాడు అంటే అన్నాడు నేను చాలా కాలం బతుకుతాను నేను చాలా కాలం బతుకుతాను నాకు ఆరోగ్యం పూర్తిగా ఉంది నా తర్వాత ప్రధానమంత్రి ఎవరన్నది ఇప్పటి నుంచి ఆలోచించొద్దు అది నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఆలోచన ఆ ప్రశ్న ఎందుకు వేసావు నువ్వు అన్నాడు ఆ ప్రశ్న వేసిన 10వ రోజున చచ్చి ఊరుకున్నాడు జీవుడే అదేదో పౌరపుణ్యం ఉంది 10 మంది ఓట్లు వేశారు ప్రధానమంత్రి ఏమిడు జీవుడే బ్రహ్మది మీరే కాదు బ్రహ్మదేవుడు కూడా జీవుడు ఈవెన్ దిస్ ఇస్ పాస్ అవే ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఎవరైనా సరే మీరు ఎటువంటి వారు అంటే వాళ్ళు చెప్తారా చెప్పండి బాడీ లాంగ్వేజ్ చూసుకోండి ఏమి లాంగ్వేజ్ అమ్మది బాడీ లాంగ్వేజ్ చూస్తే 90 మార్కులు మీకు వచ్చేస్తాయి 90 తెలిసిపోతా ఉంటుంది ఆ ఫేస్ వాళ్ళు అసీపడుతున్నారా సంతోషిస్తున్నారా అది లోపల కుళ్ళు ఏడుస్తున్నారా అది మీకు ఆ బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోతుంది ఒకసారి నోరు ఒకటి చెబుతూ ఉంటుంది ముఖం ఒకటి చెబుతూ ఉంటుంది ఒకసారి మన నోరు ఒకటి చెబుతూ ఉంటుంది ముఖం ఇంకోటి సూచిస్తూ ఉంటుంది అవి నోరు చెప్పింది నిజం కాదు బాడీ లాంగ్వేజ్ నిజం ఇంకా చాలా లిస్ట్ ఉంది ఇప్పుడు ఈ తెమలు ఇవి ఇప్పుడు ఈ తెమలు అంచేత ఇక్కడ కృష్ణుడు చెప్పింది భగవంతుడు పరబ్రహ్మం ఆయన చెప్పేది ఏంటంటే ఒక్కో మనిషిని ఒక ఇంద్రియం పీడిస్తుంది ఏ ఇంద్రియం మిమ్మల్ని ఎక్కువ పీడిస్తుందో చూసుకోండి అంటే ఇప్పుడు మన రోగాలు హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తారు కదా ఎక్కడ ఉంది రోగం అని అలా ఏ ఇంద్రియం మిమ్మల్ని ఎక్కువ పీడిస్తుందో చూసుకోండి చూసుకుని ఆ ఇంద్రియ యొక్క తాలూకు ఆ విషయంలో దాన్ని ఎలా విచ్చుడ్రా చేయాలో ప్రయత్నం చేయండి ప్రయత్నం చేసినా మీ వల్ల అవ్వదు అక్కడ కూడా దేవుని అనుగ్రహం ప్రార్థించండి ఓ అర్జున నిగ్రహకేం కరిష్యతి నా అనుగ్రహం నీకు లేనప్పుడు నా దయ లేనప్పుడు నీ నిగ్రహం ఎంత నువ్వెంత నిగ్రహం చేసుకుంటావు నువ్వు అంత పెద్దవాడు నువ్వు నిగ్రహం వచ్చేస్తుంది నీకు నా దయని నువ్వు నిగ్రహించుకుంటున్నావు రైటే ఒకసారి ఆ కోరిక యొక్క వేగం వాసన యొక్క వేగం ఉన్నప్పుడు నువ్వెంత నీ నిగ్రహం ఎంత నా దయలేనప్పుడు నీ నిగ్రహం ఒకటి సరిపోతుందా అర్జున నిగ్రహ కిం కలిసతి ఏం చేస్తుంది నిగ్రహం ఏం చేస్తుంది చేసేది సొన్నా అని చెప్పటం అంటే ఈశ్వరుని దయ లేకపోతే నువ్వేది సాధించలేవు ఈశ్వరుని దయ లేకపోతే ఏమీ సాధించలేవు ముందు గుర్రం ఎదురు ఉండాలి బండి అలంకారం ఉండాలి గుర్రం ఎదురు ఉండాలి బండి వెనకాల ఉండాలి అని సరే ఈశ్వరుని దయ ముందు పెట్టుకున్న తర్వాత నువ్వు ప్రయత్నం చేయి ఇదంతా నా తెలివితేటలు చేసేస్తుంది అంటే ఉన్నది పోతుంది నేను ఎవరో ఒక అబ్బాయికి అన్నం ముట్టించాను ఆ 10 రకాలు పెడతారు కదా అన్నం ముట్టించినప్పుడు ఏది ముట్టుకుంటాడని మరి అబ్బాయి ఎంత గట్టిగారు అంటే ముందు దేవుణ్ణి ముట్టుకుంటారో డబ్బు ముట్టుకుంటున్నాడు ముందు డబ్బు ముట్టుకోలేదు చాలా పెట్టారు ఇంక అక్కడ ముందు దేవుని ముట్టుకున్నాడు తర్వాత డబ్బును ముట్టుకున్నాడు నేను సంతోషించాను ముందు గుర్రం వెనకాల బండి ఇంకా రకరకాల ఏ పెట్టారు అక్కడ కానీ చెయ్యి సరిగ్గా ముందు భగవద్గీత మీద పడింది తర్వాత ఏమో ఇలా చూసుకున్నాడు డబ్బు మీద వేసాడు చెయ్యి ముందు దైవం తర్వాత ధనం ముందు దైవం తర్వాత ధనం అప్పుడు నేను మనసులో అనుకున్నాను అదృష్టవంతుడు అవుతాడు బండి అదన పెట్టి గుర్రాన్ని వెనకాల పెట్టలేదు గుర్రాన్ని అదన పెట్టి బండి వెనకాల పెట్టాడు ప్రాపర్గా ఉంటాను ఏం చేస్తావా నేను విగ్రహం నీ గర్వం కొలిది నీ అహంకారం కొలిది నేను సాధించేస్తానంటే నీ పని సున్నాను இந்த கிரகங்களே சுவாதி சேர்த்தவன் நான் தெய்வம் லேக்கணும் அப்பானே பூர்த்தவன். ஓம் நாராயணம் நாராயணம் நாராயணம். இவ்வளவு சின்ன மாட்டான், ஒக்க நிமிஷம் கூர்ச்சோண்டு. இப்படி மன இக்கடிக்கு வச்சுன சந்தர்ப்பம் ஏంటంటే భూపతిరాజు అప్పలరాజు గారి జ్ఞాపకార్థం ఈ బిల్డింగ్ కట్టారు, ఈ కళ్యాణ మండపం కట్టారు. తర్వాత ఈ స్థలం పంచాయతీది, ఈ భవనం 10 లక్షలు పెట్టి అప్పలరాజు గారి కుమారుడు రంగరాజన్ పేరు ఏదైనా రంగరాజని పిలుస్తారని పీపుల్ యూజ్ టు కాల్ హిమ్ రంగరాజు రంగరాజు. అలాగే మహాత్మా గాంధీ పేరు చాలామందికి తెలియదు, ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆ పేరు ఎవరికి తెలియదు, కానీ బాపూజీ బాపూజీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, ఆ బాపు ఆయన పేరు చాలామందికి తెలియదు. బాపూజీ బాపు కొంతమంది బాపూజీ అన్నారు కూడా, అన్నారు బాపు బాపు. ఇంకా గాంధీ గారికి 2 అక్షరాలు ఉన్నాయి, గాంధీ గారి భార్యకి 1 అక్షరం బా బా అంతే. గాంధీ గారి పేరు ఏం పేరు, బా బా. గాంధీ గారి పేరు ఏం పేరు, బాపు బాపు. అలాగే రంగరాజు గారి పేరు ఏదో ఉంది మొత్తం మీద ఇక్కడ రంగ ఊళ్ళో అందరూ రంగరాజు గారిని పిలుస్తారు. నేను కూడా రంగరాజు గారి పేరు రంగరాజు అసలు పేరు ఏదో ఉంది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మగారి పేరు మీద స్వర్గస్థులైన వారి నాన్నగారి పేరు మీద అప్పలరాజు గారి పేరు మీద ఈ భవనం కట్టించారు. అంటే ఇది ఆయన ఏమంటున్నారంటే భవనం అంటే కట్టించాను కానీ పెత్తనం నేనేం పెట్టుకోను. ఇప్పుడు అందరికీ పెత్తనాలు సరదాలు, అది అందరికీ పెత్తనం అంటే ఇష్టం కదా. అది ఇప్పుడు ఈ పెత్తనం నేనేం పెట్టుకోనండి, ఇక్కడ ఏదో రాజుల కమిటీ ఉంది, దానికే వాళ్ళే చేస్తారు పెత్తనం, నాకేం సంబంధం లేదు, కట్టేవాళ్ళకి స్వాధీనం చేస్తున్నామని చెప్పి రాత్రి ఆ మాటలు మాట్లాడుకున్నాం. రాత్రి 12 దాకా ఇక్కడ ఉన్నాం, రాత్రి 12 దాకా ఇక్కడ ఉన్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నా 3 దాకా అలవాటు లేక, నాకు 9 నిద్ర వచ్చేస్తుంది, అలవాటు లేక తెల్లవారుజామున 3 దాకా నాకు నిద్ర పట్టలేదు. ఇవాళ పడుకుందామంటే ఎవరొకరు వస్తున్నారు, నాకు అనిపించి మీటింగ్ దగ్గర లేక నిద్రపోతున్నాం మనం. ఏదో భగవంతుడు గండం తప్పించి మర్యాదగా బయటికి పంపేస్తున్నాడు బలిపాడు నుంచి. ఇంటికి 1 గంటకి వెళ్ళిపోయారు, 3 దాకా నిద్ర పట్టలేదు అలవాటు లేక. 9 నిద్ర వచ్చేస్తుంది, 1 గంటకి నిద్ర పట్టలేదు. ఆ కంటిన్యూషన్ అలా 3 దాకా నిద్ర పట్టలేదు, 3 పట్టింది. సరే అయిపోయింది ఫాస్ట్, ఇది ఫాస్ట్ అయిపోయింది. రాత్రే దీన్ని 10 గంటల 20 నిమిషాలకి ప్రారంభోత్సవం చేశారు. మరి ఇవాళ పొద్దున్న అందరికీ క్షత్రియులందరికీ భోజనం పెట్టారు. నాన్ క్షత్రియ అందరికీ కూడా ఇవాళ సాయంత్రం అందరికీ గ్రామస్తులందరికీ భోజనాలు పెడుతున్నారు. అది ఏం నిమిత్తం వచ్చామో ఇక్కడికి అది చెప్పడం మర్చిపోయాను, పొరపాటు అయింది. అంటే ముందు చెప్పవలసింది వెనక చెబుతున్నాను, ముందు చెప్పవలసింది వెనకాల చెబుతున్నాను. అంచేత అప్పలరాజు గారి జ్ఞాపకార్థం ఇది ఇది మాకు ఈ భవనం ఇక్కడ వెలవేసిన ఇక్కడ స్థాపించడం జరిగింది, ఇక్కడ నిర్మించడం జరిగింది ఈ భవనం. మాకు అప్పలరాజు గారు తెలుసు, అప్పలరాజు గారి కుటుంబంలో మిగతా వాళ్ళతో మాకు ఎక్కువ పరిచయం లేకపోయినా అమ్మాజు అప్పలరాజు గారి పెద్ద అమ్మాయి, ఆ పెద్దనుడి మటుకు మాకు చాలా కాలం తెలుసు అమ్మాజీని బట్టే. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం, గ్రామస్తులందరి తరఫున ఇక్కడ ఆహ్వానించడం, ఇదంతా చేయటం, ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ కూడా అమ్మాజీ ఏర్పాటు చేసింది. అంచేత మమ్మల్ని మనల్ని తీసుకొచ్చి ఇక్కడ గౌరవించినందుకు, ఈ కార్యక్రమాలన్నీ మన ద్వారా చేయించినందుకు అమ్మాజీకి కూడా నా సంతోషాలు.